गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
అరవిందో సింథసిస్ ఆఫ్ యోగాలో నిన్న మనం రెండింటి గురించి స్పష్టంగా అవగాహన చేసుకున్నాం. ఒకటి వాట్ ఈజ్ లైఫ్, రెండవది వాట్ ఈజ్ యోగా. వాట్ ఈజ్ లైఫ్ అనే దాంట్లో మనిషికి సంబంధించినంత వరకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. హ్యుమానిటీకి సంబంధించినంత వరకు మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో ఏం చెప్పుకుంటున్నాం, లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. లైఫ్ అనేది పృథ్వీ గ్రహం మీద ఒక విశేషమైనటువంటి పరిణామక్రమానికి లోనై ఉన్నది. పృథ్వీ గ్రహం యొక్క పరిణామక్రమాన్నే మనం చూసుకోదలుచుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామక్రమము జరగనున్నది. దట్ ఈజ్ లైఫ్. కొన్ని కోట్ల సంవత్సరాల పాస్ట్ ఉన్నది. మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డము, ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డము, యానిమల్ కింగ్డమ్ యొక్క పరాకాష్ఠగా హ్యుమానిటీ. హ్యుమానిటీ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మర్చిపోతూ ఉంటాం మనం. కానీ ఆ స్పిరిచువల్ యొక్క అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనే దాంట్లో ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి అందులో. కానీ అంతా ఇంక్లూడ్ అయిపోయినటువంటి ఆ వాస్ట్ స్వీప్ని మనం అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోలేం కనుక యానిమల్ కింగ్డమ్లో భాగమైనటువంటి హ్యుమానిటీని వేరుగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది గుర్తుండాలి మనకి, ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ ఇవాల్వింగ్. ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ ఇవాల్వింగ్ లో హ్యుమానిటీకి ఒక విచిత్రమైనటువంటి ప్లేస్ ఉన్నది. అది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. లైఫ్ ఈజ్ ఇవాల్వింగ్ అండ్ ఇట్ ఇవాల్వ్ ఇన్ ఇట్స్ ఓన్ స్లో పేస్. కోట్లాది కోట్ల సంవత్సరాలలో లీజర్లీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ లీడ్స్ టువర్డ్స్ ది ఫైనల్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవల్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. యోగా నిన్న వివేకానంద చెప్పినటువంటి డెఫినేషన్ మనం తీసుకున్నాం, ఈజ్ టు ఫినిష్ ది ఎవల్యూషన్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ టైమ్. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకేంటే, ఇవాళ ఒక క్వశ్చన్ ఇచ్చారు కొంతమంది. క్వశ్చన్ ఏంటి అంటే, బయటకు ఉచ్చరించటం వలన ఎక్కువ ప్రయోజనమని నిన్న చెప్పినారు, కానీ ఆర్ష సాంప్రదాయము పెదవి కదపక యున్ననే ఉన్నతమని, పెదవుల కదుపట మధ్యమమని, బయటకు ఉచ్చరించటం అధమమని చెప్పినది కదా. రెండో క్వశ్చన్ ఏంటి అంటే, సమాధి వద్దనే కాన్షియస్నెస్ ఉండునని, అట్టి చోట్లనే ప్రవచనాలకు ప్రేరణ కలుగునని ఇంటి వద్ద చెప్పలేమని అన్నారు. విదేహుల చేతనకు లిమిటేషన్స్ లేదు కదా, మరియు ఆవాహన ప్రార్థన రూపేణ ఎచ్చోటనైనా చేయవచ్చు కదా. క్వశ్చన్స్ అర్థమే కదా. ద టూ క్వశ్చన్స్ లో ద పాయింట్ టు బి అండర్స్టూడ్ ఈజ్, పెదవి కదపకుండా మానసికంగా ఉచ్చారణ చేయటం చాలా మంచిదని, పెదవి కదపటం మధ్యమం అని, బయటకి సౌండ్ బయటకు వచ్చేది అధమం అని మన శాస్త్రాలు చెప్పి ఉన్నాయి. అది కరెక్టే. కానీ నిన్న మనం ఏం చదువుకున్నాం, మాంత్రిక ఉచ్చారణ ముఖ్యంగా పారాయణ చేసేటటువంటి గ్రంథాలకు మన శాస్త్రాలే చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాయి. సప్తశతీ పారాయణ, నువ్వు ఎంత గొంతుక పెద్దగా చేసి చెప్పగలవో అంత మంచిది అని. చేత ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. నీ సెల్ఫ్ డెవలప్మెంటే నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు చెప్పక్కర్లే. రాజవిద్య, రాజగృహ్య మనసు, నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలియాల్సిన పని లేదు. ఇట్ ఈజ్ ఇండివిజువల్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడున్నటువంటి మానవ జాతి ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేటటువంటి దానిని 200 సంవత్సరాల కిందటే దాటిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే గ్రూప్ డెవలప్మెంట్. యాజ్ ఎ గ్రూప్ యూ హ్యావ్ టు గ్రో. యాజ్ ఎ గ్రూప్ యూ హ్యావ్ టు గ్రో అన్నప్పుడు మానసికంగా సందేశం పంపిస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. ఏంటి ప్రమాదాలు వస్తాయి? ప్రే టు గాడ్, ఒక మెంటల్ వైబ్రేషన్ పంపించాం మనం. ప్రే టు గాడ్, విచ్ గాడ్? అల్లా, బుద్ధుడా? కన్ఫ్యూజ్ అవుతాం. అంచేత ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏ మంత్రాన్ని చేసినా ఏది చేసినా బయటకే చేయండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, సమాధి అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు, పృథ్వీగ్రహం మీద ఉండక్కర్లే వాళ్ళు, ఇన్ అదర్ ప్లానెట్ అయినా ఉండవచ్చు. కానీ మనము ఆ స్థితిలో లేము. మనము వాళ్ళ వైబ్రేషన్ పట్టుకోవాలి అంటే మన మొబైల్ ఫోన్ యొక్క రేంజ్ ఎంత అని చూసుకోవాలి. మన మొబైల్ ఫోన్ పెట్టుకుంటాం, మొబైల్ ఫోన్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా క్యాచ్ చేయకపోతే ఏం చేస్తాం మనం? టర్న్ చేస్తాం. టర్న్ చేయకపోతే ఏమవుతుంది? పట్టుకోలేదు. అంచేత ప్రశ్న ఇక్కడ మనం రూల్స్ పెట్టుకున్నది మనకి, విదేహులకు కాదు. మనకి ఏది ఇంపార్టెంట్? మనకేంటంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద క్లోజెస్ట్ పాసిబుల్ ప్రాక్సిమిటీ. ఇంకోటి కూడా మీరు చూసి ఉంటారు, ఆడియో వీడియో కాన్సెప్ట్లో ఆడియో కంటే వీడియో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. భావం అర్థమవుతుందా? ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు, స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ మీరు వింటారు, ఇంకోటి ఆ టేప్ వింటారు. మీకే తెలుసు ఏది తేడా ఎక్కువ. మనిషిని చూస్తూ ఆ చెప్పిన స్పీచే వింటారు కదా మీరు. కానీ మనిషిని చూస్తూ వింటాం వల్ల వి నో, వి అండర్స్టాండ్ మోర్. ఇంకెంటే సంథింగ్ మోర్ ఈజ్ కన్వేడ్. అక్కడ మనిషి యొక్క ఫామ్ కాదు ఇంపార్టెంట్, సంథింగ్ మోర్ ఈజ్ కన్వేడ్. ఆ సంథింగ్ మోర్ వాట్ ఈజ్ కన్వేడ్ అన్నది మనకి సింథసిస్ ఆఫ్ యోగాలో విజ్ఞానమే కోశం గురించి చదువుకుంటున్నప్పుడు అర్థమవుతుంది మనకి. అంచేత ఆల్వేజ్ రిమెంబర్, సమాధి ప్లేసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బిగినర్. వన్స్ యు రీచ్ సమాధి స్టేట్, అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. కానీ సమాధి స్టేట్కి రాకుండా ఆ స్టేట్లో ఉన్నట్టు బిహేవ్ చేయటం కరెక్టే, తప్పేం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇచ్చేటటువంటి ఉదాహరణ ఒకటి గుర్తుంచుకోండి, కారు డ్రైవింగ్ రాదు, కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చుండం? యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద డ్రైవర్ సీట్. మరి నీకు కారు డ్రైవింగ్ రాదుగా, డ్రైవర్ సీట్లో ఎందుకు కూర్చుంటాం? కూర్చున్నాక ఏం చేస్తామంటే, డ్రైవర్ ఎలాంటి మోషన్స్ రిచువల్స్ ఫాలో అవుతాడో ఆ రిచువల్స్ ఫాలో అవుతాం. చివరికేమవుతాం? డ్రైవింగ్ వచ్చేస్తుంది. వచ్చేసాక ఎక్కడ కూర్చుంటాం? డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటాం. కానీ స్టార్టింగ్ ఫైనల్ స్టేజెస్లో మనకున్నటువంటి కాన్షియస్నెస్లో వేరియేషన్ వస్తుంది. డ్రైవింగ్ సీట్ నేర్చుకునేటప్పుడు కూర్చున్నప్పుడు వీ డోంట్ నో ఎనీథింగ్. ఇక్కడ డ్రైవింగ్ సీట్ అంటే ఏంటి? యోగా. కూర్చున్నాం, వీ డోంట్ నో వాట్ యోగా ఇస్. అన్ఫార్చునేట్లీ ఇంకొక పెద్ద గందరగోళం ఎక్కడైందో నిన్న నేను చెప్పాను. నేను అరబిందోస్ యోగా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ యోగిక్ స్క్రిప్ట్స్ ఇన్ ద వరల్డ్. కానీ వర్డ్స్ అదే, దాంతో వస్తుంది గొడవ. కానీ సైన్స్లో తప్పదు, ఇన్ ఎనీ టెక్నాలజీ లెవెల్స్ మారుతున్న కొద్దీ మీరు టెర్మినాలజీ మారుస్తూ కూర్చుంటే అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. అంచేత ఏం చేసుకోవాలి మనం? టెర్మినాలజీస్కి న్యూ ఇంటర్ప్రిటేషన్ యాడ్ చేసుకుంటూ పోవాలి. నిన్న ఉదాహరణ ఒకటి చెప్పాను నేను మీకు, 18th century, 19th century, 20th century, వి టాక్ అబౌట్ యాటమ్స్. కానీ 18th century యాటమ్ అండ్ ది 21st century యాటమ్ ఈజ్ వెరీ 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 డిఫరెంట్. డాల్టన్ 1803లో ఫస్ట్ యాటమిక్ థియరీ ఫార్ములేట్ చేసినప్పుడు, అకార్డింగ్ టు హిమ్ యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్. కానీ ఇప్పుడు యాటమ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ట్రెమండస్ ఎనర్జీ. ఈ ట్రెమండస్ ఎనర్జీ ఎందుకు నేను నొక్కి చెప్తున్నాను అంటే, అరవిందో అటెంప్ట్స్ వల్ల ప్లానెట్ ఎర్త్ కాంటాక్ట్ చేయగలిగేటటువంటి సైంటిస్టులు పట్టుకున్నటువంటి స్పెషల్ టైప్ ఎనర్జీ ఇస్ న్యూక్లియర్ ఎనర్జీ. కానీ ఆ న్యూక్లియర్ ఎనర్జీలో అరవిందో తర్వాత చెప్పింది, ఇప్పుడున్నటువంటి సైంటిస్టులకి హింట్ ఏంటి అంటే, ద న్యూక్లియర్ ఎనర్జీ ఆఫ్ యురేనియం యు నో, బట్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ యూ డోంట్ నో. 92 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఉండాలి? 92 టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఉండాలి. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఏమనుకుంటున్నారు, దేర్ ఇస్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సరే, ఇప్పుడు మనం ఇది సైన్స్ క్లాస్ కాదు కనుక ఈ పాయింట్ కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అరవిందోజ్ యోగా స్టార్ట్స్ విత్ సమాధి. అంటే ఇమ్మీడియట్ గా మీకు రియాక్షన్ ఏమవుతుందంటే, మరి మేము సమాధి స్థితిలోనేం కదా. దానికే నేను కార్ డ్రైవర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. కార్ డ్రైవింగ్ రాదు కదా, మరి ఎక్కడ కూర్చోవాలి? మీరు డ్రైవర్ సీట్లోనే కూర్చోవాలి. మీకు సమాధి స్థితి లేదు కానీ మీరు ఎక్కడ కూర్చోవాలి? సమాధి స్థితిలోనే కూర్చోవాలి. కూర్చున్నాక ఏం చేయాలి అన్నది మర్చిపోయాము. సమాధి స్థితిలో కూర్చొని కార్ డ్రైవింగ్ సీట్లో చాలామంది కొత్త కారు కొన్నాక నన్ను ఏం తీసుకొచ్చారు అంటే, మాస్టర్ డ్రైవర్ సీట్లో కూర్చోండి అంటారు. నాకు డ్రైవింగ్ రాదు. వాళ్ళు టక 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 ఫోటోలు తీసేస్తారు. అంటే నాకు డ్రైవింగ్ వచ్చినట్ట రాదట, ఖచ్చితంగా నాకు డ్రైవింగ్ రాదు. మరి ఇన్ని కార్ల ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా నాకు డ్రైవింగ్ రాదు. అలాగే మనము సమాధి స్థితిలో కూర్చుని అరవిందోది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే సమాధి స్థితి రాదు. మరి సమాధి స్థితి రావాలి అంటే ఏంటి? కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు పక్కన ఎవడు ఉంటాడు? క్లోజ్ ప్రాక్సిమిటీలో డ్రైవర్ ఉంటాడు. అందువల్ల అరవిందో యోగా చదువుకుంటున్నప్పుడు పక్కన ఎవరు ఉండాలి? అరవిందో ఉండాలి. అరవిందో ఎక్కడ ఉంటాడు? ఆయన రెడీకున్న చోట ఉంటాడు. కనుక మనం ఖచ్చితంగా ఎక్కడ కూర్చొని చదువుకోవాలి అంటే అరవిందో సొసైటీలోనే కూర్చొని చదువుకోవాలి. వచ్చేశాక నీ ఇంటి దగ్గర చదువుకోవడం జరిగింది. యూ ఫామ్ యువర్ ఓన్ ఆశ్రమం. హూ సేస్ నో? సమాధి గురించి, దాని గురించి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అరవిందో ఇచ్చాడు. అన్నిటికంటే చాలా తేడా ఎక్కడుందో భగవద్గీత మనకి చింటిస్తుంది. యోగభ్రష్టుడు, నువ్వు చెప్పావు బాగానే ఉంది, నువ్వు యోగి వైపో. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, మరి యోగభ్రష్టత్వం అంటే ఊహభ్రష్టత్వం అవుతుంది నాకు, ఇటేమో యోగిని కాలేదు, మధ్యలో నేను శరీరాన్ని వదిలేశాను, మరి నా గతి ఏమవుతుంది? కామగతి కృష్ణ గచ్చతి అని అడుగుతాడు. అంటే ఏం చెప్తాడు అంటే, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమత. నిన్న ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్లో రెండు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. మీకు సమాధి స్థితి అంటే డ్రైవింగ్ రావాలి అంటే ఈ రెండు చాలా క్లియర్ కట్గా ఉండాలి. రీఇన్కార్నేషన్ అండ్ ద లా ఆఫ్ కర్మ. ఏంటి అక్కడ రీఇన్కార్నేషన్లో 5000 సంవత్సరాల కిందట కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అంటే, నువ్వు యోగ భ్రష్టుడు అవుతే ఏమీ పర్వాలేదు, రెండు ఆప్షన్స్ నీకు ఉంటాయి, అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఒకటి. అంతకంటే ముందు ఆప్షన్ ఏంటి అంటే, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టుడు జాయతే. యోగ భ్రష్టుడు ఏమవుతాడు అంటే శ్రీమతాంగేహే, మనలో ఉన్నటువంటి ఇంట్లో పుడతాడు. రెండవది ఏం చెప్తాడు? యోగి కులంలో పుడతాడు. అంత చెప్తూ మళ్ళా ఉత్సరక వేస్తాడు. ఏ పెద్ద దుర్లభతరం? ఏది దుర్లభతరం? యోగి కులంలో పుట్టడం చాలా కష్టం నాయన, నువ్వు యోగ సాధన చేసినా కూడా నువ్వు ఎక్కడ పుడతావు అంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతావు. ఎందుకంటే పైకి నువ్వు యోగ సాధన చేస్తున్నావు కానీ లోపల ఏంటి, నీకు యోగ సాధన కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కనుక. అది 5000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి కండిషన్. ఇప్పుడు ఆ కండిషన్ లేదు. వన్స్ యూ స్టార్ట్ యోగా ఇన్ దట్ లైఫ్ టైమ్ యూ షుడ్ బికమ్ ఏ యోగి. నిన్న వివేకానంద యొక్క డెఫినేషన్ చదువుకుంటున్నాం, ఇన్ వన్స్ ఓన్ లైఫ్ టైమ్ ఫర్ యావరేజ్ యోగిక్ స్టూడెంట్. అంటే మరి మేమందరము ఈ లైఫ్ టైంలో అయిపోతామా? గ్యారంటీగా అయిపోతారు. కండిషన్ ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చాక క్లాసులు ఎగ్గొట్టకుండా రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ ఉంటే 5 ఏళ్లలో డిగ్రీ వచ్చేస్తుంది. క్లాస్కి వెళ్ళకపోతే ఎప్పుడు వస్తుంది డిగ్రీ? కానీ 5 ఏళ్లలో డిగ్రీ వచ్చేస్తుంది అనేటటువంటి మాట అబద్ధం. ఇంకేత వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా ఇన్ దిస్ లైఫ్ టైం, ఒకటి గ్యారంటీ ఏంటి అంటే ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ రీచ్ దట్ కల్మినేషన్ ఆఫ్ యోగా. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ కల్మినేషన్ అన్నది ఇవల్యూషన్ ఫినిష్ కాదు. ఇవల్యూషన్ గోజ్ ఆన్, ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ ప్రాసెస్. కానీ దేని కొరకు అయితే ఋషులు వాళ్ళు అందరూ కూడా అనేక యుగాలుగా ఈ యోగ మార్గాన్ని మానవ జాతికి అందించారో దానిని మీరు ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తులు గ్యారంటీగా ఈ లైఫ్ టైంలోనే పొందుతారు. మరి ఈ లైఫ్తోనే పొందుతారు మాస్టారు అంటే నేను 80 ఏళ్ల వయసులో ఉన్నాను, 90 ఏళ్ల వయసులో ఉన్నాను, ఏ వయసులో ఉన్నా నువ్వు కనుక కరెక్ట్గా యోగా ప్రాక్టీస్ చేస్తే ఈ లైఫ్ టైంలోనే రీచ్ అవుతావు. అంచేత ఏజ్ ఎక్కువ వాళ్ళు షుడ్ ఫీల్ మోర్ హ్యాపీ. చిన్నప్పటి నుంచి వీళ్ళు సాధన చేసుకునే లైఫ్ టైం అంటే వాళ్ళు 60 ఏళ్ళు ఎంత అవసరపడాలి. 80 ఏళ్ళు ఉన్నవాడు ఇన్ ఏ షార్ట్ టైం హీ విల్ గెట్ ఇట్. అది ఫస్ట్. రెండోది ఏం చెప్తాడు, ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ కొంచెం సీరియస్గా యోగా శాస్త్రాన్ని అలవాటు చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ స్పిరిచువలిజం ఏమైందో తెలుసా, శాస్త్ర తెలియదు మనకి. మిడిమిడి జ్ఞానముతో ఉన్నటువంటి శాస్త్రముతో అప్లై చేస్తాం, కంప్లీట్గా తెలియదు మనకి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వీ డోంట్ స్టడీ ఎనీథింగ్, వీ స్టార్ట్ డూయింగ్ ద రిచువల్ ఇమీడియట్లీ. కానీ సైన్స్లో రిచువల్ అంటే ఏమి, ఎక్స్పెరిమెంట్, ప్రయోగశాల, ల్యాబొరేటరీ, గోయింగ్ టు ద ల్యాబొరేటరీ. అంటే వెన్ యూ గో టు ద ల్యాబొరేటరీ, మొట్టమొదటి నీకు కావాల్సింది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్. నీ కెమిస్ట్రీలో సాల్ట్ అనాలిసిస్ అది చెప్తున్నప్పుడు ముందు పట్టి కొట్టిస్తాం వాళ్ళ చేత, ఫస్ట్ గ్రూప్ ఇది, సెకండ్ గ్రూప్ ఇది, థర్డ్ గ్రూప్ ఇది, సెవెంత్ గ్రూప్ ఇది, లాస్ట్ గ్రూప్ ఇది. ఇంకేత వన్స్ హీ ఎంటర్స్ ఇన్ టు ద ల్యాబొరేటరీ, ఇంకా రిచువల్ వాడు చేస్తున్నప్పుడు పుస్తకం పక్కన పెట్టి చూడకూడదు. హోమియోపతిక్ డాక్టర్స్కి అందుకే నేను వాళ్ళని కొంచెం వికరిస్తూ ఉంటాను. ముందు ఏం చేస్తారు వాళ్ళు, సింప్టమ్స్ అడిగాక అప్పుడు పుస్తకాన్ని రిఫర్ చేస్తారు. దట్స్ నాట్ ద వే. యూ హ్యావ్ టు లెర్న్ ద ఎంటైర్ థింగ్. మనిషి అసలు నడుస్తూ ఉంటేనే వాడి యొక్క డ్రగ్ పిక్చర్ తెలిసిపోయినటువంటి హోమియోపతిక్ డాక్టర్స్ నాకు తెలుసు. వాళ్ళు పుస్తకాలు నేను రిఫర్ చేయరు. వాళ్ళు మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ వాడు వెళ్తూ ఉంటే నాకు హోమియోపతి నేర్పినటువంటి గురువు సినిమాకి తీసుకువెళ్ళి సినిమా హాల్లో ఆ యాక్టర్స్కి ఏమంది ఇవ్వాలి అని అడిగేవాడు, చెప్పలేకపోతే ఉతికి ఆరేసేవాడు మమ్మల్ని. ఇచ్చేత యూ నీడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ సింప్టమ్స్, ద సింప్టమ్ ఈజ్ బిఫోర్ యూ. అందుకే హోమియోపతిలో వాటిని డ్రగ్ పిక్చర్స్ అంటాం. పిక్చర్ డజంట్ టెల్ ఎనీథింగ్, ద పిక్చర్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఎవ్రీథింగ్. నువ్వు అడిగి క్వశ్చనర్స్ వేసి ఆ క్వశ్చనర్స్ రాబట్టుకోవటం, ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అంటే ద సైన్స్ ఆఫ్ హోమియోపతి డెవలప్ కావటం లేదు. ఇది ఏ సందర్భంలో చెప్పానో అర్థమవుతుంది కదా. మనము పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఆరాధనలు చేస్తాం, రకరకాలైనటువంటి సాధనలు చేస్తాం. కానీ ఏ సాధన ఏ ఉద్దేశ్యంతో ఎన్నాళ్ళు చేయాలో మనకి తెలియదు, చేసుకుంటూ పోతూ ఉంటాం. అందుకే అరవిందో మూడు డెఫినేషన్స్ ఇస్తాడు, సాధక, సాధన అండ్ సిద్ధి. కార్యక్యం అరవిందో సొసైటీకి రావాలని కార్యక్యం అంటే యు యాక్సెప్ట్ దట్ ఐ నో డ్రైవింగ్. ఇందాక నాకు డ్రైవింగ్ రాదన్నాను కదా, వచ్చునో అనుకోండి ఏం పర్వాలేదు, ఎక్కాను నేను కార్ డ్రైవ్ చేసుకుంటున్నా. కానీ అరవిందో సొసైటీ ఎక్కడ ఉన్నదో అది రాగానే దిగాలి అన్నది మర్చిపోయాను అనుకోండి, నేను అరవిందో సొసైటీ మీద నుంచి వెళుతుంటాను నేను. అలాగే సాధనలు చేస్తున్నటువంటి మనము ఏ సాధన ఎన్నాళ్ళు చేయాలి అన్నది కాదు ఇంపార్టెంట్, ఎందుకు కొరకు చేయాలి అన్నది ఇంపార్టెంట్. అంటే వాట్ డూ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సాధన, అంటే వాట్ ఈజ్ యువర్ సాధ్య, నువ్వు దేన్ని పొందుదాం అనుకుంటున్నావు అన్నది నీకు తెలియాలి. లేకపోతే ఏమవుతుంది, సాధన చేస్తూ వెళ్ళిపోతాడు, సాధన చేస్తూ వెళ్ళిపోతాడు. ఇట్స్ ఓకే. ఇదివరకు అయితే అనేక లైఫ్ టైమ్స్ పట్టేది కనుక ఒక మెథడాలజీ ఇచ్చేశారు, ఇచ్చేసుకో ఈ జన్మంతా ఇచ్చేసుకుని అయినా తర్వాత చూద్దాం. ఇప్పుడు అలా లేదు, ఫ్యూ ఇయర్స్ కూడా కాదు, వివేకానంద ఏం చెప్తాడు, ఫ్యూ మంత్స్లో కూడా మీరు రీచ్ అయిపోవచ్చు. ఎందుకు, ప్రీవియస్ లైఫ్ టైమ్స్లో మీరిది చేసి ఉన్నారు కనుక. అంచేత పూర్వకాలంలో చాలా రహస్యంగా ఉండేటటువంటి అనేక యోగ సాధనలు ఈనాడు బట్టబయలయ్యాయి. అయ్యాయి కానీ యోగ సాధనలు బట్టబయలయ్యాయి కానీ ఆ సాధనల వల్ల ఏం సాధించాలి అన్నది దానివల్ల కనిపించండి. చేసుకుంటూ వెళ్ళిపోవటం ఏం చేస్తున్నా, చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, ఎంతవరకు చేయాలి అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి, ఏమి సాధించదలుచుకున్నాము అని తెలియటానికి. అక్కడ అరవిందోస్ ఇంటిగ్రల్ యోగా స్టాండ్స్ సుప్రీం. అనేక యోగ సాధనలు నేను నేర్చుకున్నాను, అనేక మంది యోగుల దగ్గర నేర్చుకున్నాను, కానీ నథింగ్ టు బీట్ అరవిందో. నేను అందుకే చాలాసార్లు మా వాళ్ళతో అనుకుంటా అరవిందో కంటే గొప్ప మార్గదర్శకుడు ఎవరైనా కనిపిస్తే అవి లీవ్ అరవిందో. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ అరవిందో కాదు, ఏంటి ఇంపార్టెంట్, అక్కడ ద గోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మనసులో బ్యాక్గ్రౌండ్లో గుర్తుంచుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్లో నిన్న మనము రెండు డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనం. ఒకటి లైఫ్. లైఫ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్లో డ్రాగింగ్ లీజర్లీ ప్రోసెస్ ఆఫ్ మదర్ ఎర్త్ టు ఇవాల్వ్. అది గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మన డెఫినేషన్ అది, ఆ ఉద్దేశంతో మనం చదువుతున్నాం. అంతేత లైఫ్ అంటే జీవించటం అని కాదు అరవిందో ఉద్దేశం. అరవిందో యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆల్ లైఫ్ ఈజ్ యోగా, వెదర్ కాన్షియస్లీ ఆర్ సబ్ కాన్షియస్లీ ఆర్ సూపర్ కాన్షియస్లీ. కానీ అక్కడ లైఫ్ అనేటటువంటి మాట అరవిందో ఎక్కడ వాడతాడు అంటే, ఇట్ ఈజ్ ఎ ప్రోసెస్ ఆఫ్ ఎ వెరీ స్లో డ్రాగింగ్ మెథడాలజీ ఇన్ నేచర్. నేచర్ యొక్క మెథడాలజీ ఏంటి, రీఇన్కార్నేషన్ అండ్ లా ఆఫ్ కర్మ, రీఇన్కార్నేషన్ అండ్ లా ఆఫ్ కర్మ. ఇంకా అది సాగుడుతూ ఉంటుంది, అది నీకేం చెప్పదు, అది దాని మనసులో ఉంది, వీడిని ఫలానా చోట తీసుకెళ్ళాలి. ఏంటా ఫలానా చోట అంటే సమాధి స్థితి. ఆ సమాధి స్థితికి తీసుకువెళ్ళటానికి ఇంకా అదేం చేస్తుంది, దాని దగ్గర ఉన్న రెండే మెథడ్స్. ఒకటేంటి అంటే ద లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మని నీ మీద ప్రయోగం చేస్తూ మెల్లిమెల్లిగా అది నిన్ను పుష్ చేస్తుంది టువర్డ్ సమాధి స్థితి. ఈ ఫిజికల్ బాడీలో, ఈ మెంటల్ బాడీలో, ఈ ఐదు కోశాలలో, ఇప్పుడున్నటువంటి ఐదు కోశాలలో నువ్వు ఆ స్థితికి వెళ్ళకపోతే అదేం చేస్తుంది, రీఇన్కార్నేషన్, మళ్ళీ ఇంకో చోట గుర్తిస్తుంది. పుట్టించాక ఏం చేస్తుంది అది, మళ్ళీ ద సేమ్ ప్రోసెస్. అందుచేత ఎవ్రీ బర్త్ ఈజ్ ఎ స్పైరల్, పైకి లేస్తూ ఉంటాం, బట్ ఈజ్ ఎ వెరీ 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 స్లో ప్రోసెస్. ఈ స్లో ప్రోసెస్లో ఫాస్ట్గా ఇవ్వగలు అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే మన ఋషులు యోగ సాధన కనిపెట్టారు. అంటే ఇవాళ నేను చదివి మీ చేత చదివించేది అనేది ఫుల్ స్టాప్ పెడుతున్నా, లేకపోతే మళ్ళా అది లైఫ్ అవుతుంది. లైఫ్ అంటే అంతేత ఇవాళ ఇవాళ రేపు మళ్ళా స్లో అవుదాం. ఓకే. అక్కడ ఈ యోగ అనే దానికి అరవిందో చెప్పేటటువంటి కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. నేచురల్ స్టీమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. స్టీమ్ చేయాల్సిన పని స్టీమ్ చేస్తూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ చేయాల్సిన పని ఎలక్ట్రిసిటీ చేస్తూ ఉంటుంది. నేచర్లో ఇట్ గోజ్ ఆన్. 99.99% ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఆఫ్ ద స్టీమ్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఇస్ డిస్సిపేటెడ్, ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. ఆకాశంలో మెరుపులు వస్తాయి, ఎలక్ట్రిసిటీయే. ఏమవుతుంది? మెరిపింది, పోయింది. కానీ వెన్ యూ నో ద లాస్ ఆఫ్ స్టీమ్ అండ్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాట్ హ్యాపెన్ ఈ డెవలప్మెంట్. అలాగా యోగా ఈజ్ అండర్స్టాండింగ్ ద లాస్ ఆఫ్ యువర్ ఫైవ్ బాడీస్. ఏంటి మనకున్నటువంటి ఫైవ్ బాడీస్? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ కోశాల యొక్క సైన్స్ మీరు తెలుసుకుని యూజ్ చేస్తే సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా అయిందో మీకు అర్థమవుతుంది కదా. విత్ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బట్టి ఉన్నటువంటి ఎర్త్ ప్లానెట్, ఈ లాస్ట్ 100 ఇయర్స్లో ఎర్త్ ప్లానెట్లో వచ్చినటువంటి మార్పు ఈజ్ ఎవిడెన్స్ బిట్వీన్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పవర్స్ ఇన్ నేచర్ అండ్ ఏ నాన్ సైంటిఫిక్ అప్రోచ్. క్లియర్? అంచేత వెన్ వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా, యూ షుడ్ నో ద లాస్ ఆఫ్ ద వేరియస్ ప్లేన్స్. మనం యోగా సాధనలు చేస్తామంటున్నాము, అది చేస్తామంటున్నాము, కానీ ఆ వేరియస్ ప్లేన్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ మనకి తెలీదు. ఈ 5 ప్లేన్స్ ప్లస్ 2 మోర్, 7 ప్లేన్స్ని కలిపి 1910లో ఆలీపూర్ జైలు నుంచి బయటకు వచ్చాక అరవిందోకి సప్తచతుష్టయము అనేటటువంటి పేరుతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వబడింది. సప్త చతుష్టయము అంటే 5 బాడీస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అది కాక ఇంకో 2 బాడీస్. ప్రతిదానికి కూడా మీకు ఏమేమి ఉన్నాయంటే 4 4 4 4 లెవెల్స్ ఉన్నాయి. అంచేత 7 4 28 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి అరవింద యొక్క సాధన కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. ఇంకా నిన్న చదివిన దాని దగ్గర నుంచి ఇవాళ కీ లైన్స్ మాత్రమే చదువుకుని వీల్ గో అహెడ్. ఫస్ట్ పేజీలో నేను అండర్లైన్ చేసుకున్నది మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి. టు బి పెర్పెచువల్లీ రీబోర్న్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇమ్మోర్టాలిటీ. దీనికి 2 లాజ్ ఉన్నాయి. ఏంటి ఆ లాజ్? రీబోర్న్ అవ్వాలి అంటే కర్మ సిద్ధాంతం తెలియాలి మీకు, ద లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. అంటే ఫిజికల్ ప్లేన్లో న్యూటన్స్ లా ఏం చెప్తుందో మనం మిగతా అన్ని ప్లేన్స్లోనూ కూడా, ఇమోషనల్ ప్లేన్లో యాజ్ వెల్ యాజ్ మెంటల్ ప్లేన్లో కూడా ఈ లా ఆఫ్ కర్మని, అంటే నాటు కోసుకునేటటువంటి సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ నేమ్, ఎడ్గార్ కేసీ అని ఒక వ్యక్తి అమెరికాలో చాలా పేరు తెచ్చుకున్నాడు. హీజ్ ఎ మిస్టిక్. అతను ఏం చేసేవాడు, కళ్ళు మూసుకుని మీరు పేరు చెప్తే చాలు, వ్యక్తి పేరు అండ్ హిజ్ డేట్ ఆఫ్ బర్త్, వాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చెప్పేసేవాడు. అతను ప్రతి సంవత్సరం బైబిల్ చదివేవాడు. బైబిల్లో ఎక్కడా కూడా క్రిస్టియన్ యాంగిల్లో మనకి రీఇన్కార్నేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇస్ అ టాబు. కానీ తను కళ్ళు మూసుకుని ఎప్పుడైతే చెప్పటం మొదలెట్టాడు, నువ్వు పాస్ట్ బర్త్లో ఆ పని చేసావు, నువ్వు పాస్ట్ బర్త్లో ఈ పని చేసావు కనుక నీకు ఈ కర్మ ఇప్పుడు వచ్చింది అని చెప్తూ, ఆ గధవ పనులు చేసావు కనుక నీకు ఇప్పుడు ఈ బాధ వచ్చింది, మరి ఈ బాధ పోవాలంటే ఏం చేయాలి? యు పే ద ప్రైజ్. చేసిన తప్పుని సరిదిద్దుకో అనేటటువంటిది. మెనీ మ్యాన్షన్స్ అని ఒక అద్భుతమైనటువంటి బుక్ ఉన్నది. జినా శర్మినారా అనేటటువంటి ఓ డాక్టరేట్ ఇన్ సైకాలజీ ఆ బుక్ రాసింది. చేత వెన్ యూ వాంట్ టు రీడ్, యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దీస్ బుక్స్. అందులో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు చెప్తాను అంటే, మనము మన నిత్య జీవితంలో ఎలా జీవించాలో అన్నది మర్చిపోయాం మనం. ఒక వ్యక్తికి సడన్ గా హీ బికేమ్ డెఫ్. సరే, రకరకాలైనటువంటి మందులు అవి అంతా కూడా ఇచ్చారు, తగ్గలేదు. సరే, చివరికి లాస్ట్ రిసార్ట్ ఇస్ యోగా. అంతే, ఈ మిస్టేక్ దగ్గరికి వెళ్ళి, ఈ సైంటిస్ట్ ఎడ్గర్ కేసీ దగ్గరికి వెళ్ళి, ఇలా ఉంది నాకు ఈ బాధ తగ్గాలి అంటే, రోమన్ ఎంపైర్ ఉన్నటువంటి రోజులలో యువర్ ఏ మున్సిపాలిటీ ఆఫీసర్, నీ దగ్గరికి ప్రజలు మాకు బాధలు ఉన్నాయి, మనకి రోడ్డు బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని వచ్చావు. యూ టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్. ఎడ్గర్ కేసీ వాడినటువంటి మాట ఏంటి అంటే, యూ హ్యావ్ టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్. అంతే, ఈ జన్మలో ఏమయ్యో, యూ హ్యావ్ బికమ్ డెఫ్. ఈ నాటు కోసుకో, మరి పక్క వాళ్ళు ఏం చేస్తే నేను వచ్చేస్తాను అనకండి. మీరు సైన్స్ తెలిసిన నువ్వు సైన్స్ తెలియని వాళ్ళలాగా ప్రవర్తించటం ముందు మానేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఒక ఎనీమిక్ పేషెంట్ వస్తాడు, ఏమయ్యా నాకు ఇలా ఉంది అంటే, నువ్వు రోమన్ లైఫ్లో ఉన్నప్పుడు గ్లాడియేటర్గా యుద్ధం చేయాల్సి వచ్చేటప్పుడు ఆటలు ఆడుకోవటానికి యుద్ధం అనమాట. అప్పుడు మీరు ఏం చేశాడు, అనేక మంది నెత్తురు అనవసరంగా నీ కత్తి దెబ్బలతో ప్రవహించింది, ఇప్పుడు నీకు నెత్తురు లేకుండా పోయింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాడు ఒకడు వెళ్ళాడు లూయి 16th టైంలో. భలే తిండి తిన్నావు నువ్వు, తిన్నది తినకుండా నీ పని ఏంటి అంటే తింటూ ఉండటం. ఇప్పుడేమైంది, నువ్వు తినాలనున్నా తినలేవు. ఈ సైన్స్ అన్ఫార్చునేట్గా ఏంటంటే, మళ్ళీ వాళ్ళు చెప్పాల్సి వస్తుంది మనకి. మన కర్మ సిద్ధాంతం మనం మర్చిపోయాం. నా కర్మ అనే అనుకోవటమే తప్ప, కర్మ సిద్ధాంతం తెలిస్తే ఏం చేయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే, ఇప్పుడు ఎడ్గర్ కేసీ లేదు కదా మాస్టారు, మరి ఆయన కళ్ళు మూసుకు చెప్తే నాకు తెలిసేది. కళ్ళు మూసుకు చెప్తే ఎందుకు, నీకు తెలియటాన్ని, నీకున్న బాధ ఎందుకు వచ్చింది, చెయ్యకూడనటువంటి పనులు చేశావు కనుక. ఏమి చెయ్యకూడనటువంటి పని చేశావో ఆ పనికి విరుగుడు చేయాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, మనుషులందరూ చేసేటటువంటి, ముఖ్యంగా ఇండియన్స్ చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటి అంటే, అన్నిటికీ ఒకటే మంత్రం. మలేరియాకి అదే మాత్ర, టైఫాయిడ్కి అదే మాత్ర, టీబీకి అదే మాత్ర, క్యాన్సర్కి అదే మాత్ర. క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వాల్సిన మందులు వేరు, అలాగే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి తగినట్టు వంటి ఆచరణ మనం చేసుకోవాలి విరుగుడికి. అంతే తప్ప, జనరల్గా ఏది మంచి అనుకుంటామో అది చేయకూడదు. మరి దానికి ఏం చేయాలి, డివైన్ లైఫ్లో, లైఫ్ డివైన్లో కర్మ గురించి చెప్పాడు అరవిందో. మనం అంత దూరం వెళ్ళాము, మొదటి పేజీ రెండో పేజీ సరి వదిలేస్తాం. అది గుర్తుంచుకోండి, కర్మ గురించి చెప్పింది. రెండోది వివేకానంద డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం మనం, సో దట్ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. ఈ లైఫ్లోనే వీలవుతే బై ద ఇయర్ ఎండ్, విత్ఇన్ ఏ ఫ్యూ మంత్స్ అంటే, మరి ఇయర్ ఎండ్ లోపలే మనం ఏమైపోవాలి, యోగం అయిపోవాలి. యోగా యాజ్ స్వామి వివేకానంద హ్యాస్ సెడ్, మే బి రిగార్డెడ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కంప్రెసింగ్ వన్స్ ఎవల్యూషన్ ఇన్ టు ఎ సింగిల్ లైఫ్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ ఎ ఫ్యూ మంత్స్ ఆఫ్ బాడీ ఎగ్జిస్టెన్స్. ఈ దిస్ లైఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్, కానీ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్ అన్నప్పుడు, మనం ఏ ప్రోసెస్లో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవటానికి పతంజలి యోగ సూత్రాల కంటే గొప్ప యోగ సూత్రాలు మీకు దొరకవు. కానీ అక్కడ కూడా అరవిందో రెండు స్టెప్లు అహెడ్. పతంజలి యోగ సూత్రాలు నాలుగు లెవెల్స్ గురించే చెప్తుంది, అరవిందో ఇంకో మూడు లెవెల్స్ కలిపాడు దానికి, త్రీ లెవెల్స్. కలిపాడు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే పతంజలి యోగ సూత్రాల దగ్గరే మీరు ఆగిపోకూడదు. దాని తర్వాత అరవిందో చెప్పింది కూడా దాటేశాక ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్లో మీరు చదువుకోవాలి అంటే మీరు ఎంత చదవాలి టెక్స్ట్ బుక్స్, అది అర్థం చేసుకోండి. 1910లో రిచర్డ్స్ మొట్టమొదటిసారి, పాల్ రిచర్డ్స్ అంటే మీకు తెలుసు కదా మదర్ యొక్క హస్బెండ్, అతను పాండిచేరి వచ్చి అరవిందోని కలుసుకున్నాక, సరే 1914లో మళ్ళీ మదర్ వచ్చింది, మదర్ని కలుసుకున్నాక 1914లో అతను ఏం చెప్పాడంటే లెట్ అస్ సింథసైజ్ అవర్ నాలెడ్జ్ అన్నాడు. ఎవరు? రిచర్డ్ దిస్ లెట్ అస్ స్టార్ట్ ఇట్ అన్నాడు. ఆర్యా మ్యాగజైన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటక్కడ మీకు అర్థం అవ్వాల్సింది, ఈ యోగా గురించి మీరు డెవలప్ అవ్వాలంటే ఇమీడియట్గా యాక్షన్ చేయటం నేర్చుకోవాలి. మీరు రేపు చేస్తాను తర్వాత చేస్తాను అంటే అది జరగదు. అది తక్షణం అంటే పతంజలి యోగ సూత్రాలు చదువుకోవాలంటే మీరు చదువుకోవటం మొదలే చేయాలి. మాకు అర్థం అవ్వదు మాస్టర్. అంతటా నేను మీకు అరవిందో ఇచ్చినటువంటి క్లూ ఇచ్చాను, మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా యూ రీడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ అలౌడ్. ఎందుకు అలౌడ్? నేను మనసులో ఫలానా వాడిని పిలవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, మీకు తెలిసినో తెలియదో వాడు వింటాడు. మీ థాట్ కనుక చాలా సీరియస్గా ఉంటే మీరు మనసులో పిలిచిన వాడు వెనక్కి తిరిగి చూస్తాడు, వస్తాడు. కానీ దానికి మీరు ఎంత ఎనర్జీ ఇవ్వాలి? మీ నెర్వ్స్ని బిగించాలి, ట్రెమండస్ కాన్సన్ట్రేషన్తో పెట్టి నువ్వు వెనక్కి తిరుగు అంటే వాడు వెనక్కి తిరుగుతుంది. నువ్వు పేరు పెట్టి పిలిచేస్తే ఈ ట్రెమండస్ కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వాడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తాడు, వెనక్కి తిరిగి చూడటం కూడా కాదు. గాట్ ది పాయింట్? పైకి చదవండి. పైకి ఎందుకు చదవాలి అంటే ఈ వైబ్రేషన్స్, ద లా ఆఫ్ వైబ్రేషన్స్లో ఉన్నటువంటిది ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ప్రకృతి యొక్క చాలా పెద్ద రూల్ ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈవెన్ మినరల్స్, కాపర్ ఓర్లో కాపర్ ఆటమ్స్ అన్నీ ఓ చోట జాయిన్ అవుతాయి, ఐరన్ ఓర్ ఐరన్ ఆటమ్స్ అన్నీ ఓ చోట జాయిన్ అవుతాయి. పాయింట్ అర్థమవుతుంది కదా? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్యాకెట్ ఆడే వాళ్ళందరూ సీటు కూడా పక్కన పెట్టుకుంటారు. వాడు వస్తాడు నాలుగో హ్యాండ్ అని భజనలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు. లైక్ అట్రాక్ట్ లైక్. అంతేత వెన్ యూ అట్టర్ దట్ వర్డ్, వర్డ్కి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మదర్స్ ఎజెండాలో థర్డ్ ఎజెండా ఆఫ్ ద మదర్ ఇస్ దిస్, టు అట్టర్ ది వర్డ్ అకార్డింగ్ టు ద న్యూ మెంటాలిటీ. ఇంకా ఓల్డ్ మెంటాలిటీలో ఉన్నటువంటి వర్డ్స్ మర్చిపోయాం మనం. టానీ నేడర్ గురించి నిన్న నేను మీకు చెప్పాను. నేను ద ఎంటైర్ వేద ఈజ్ నథింగ్ బట్ యువర్ బాడీ, ఫిజికల్ బాడీ. కానీ ఎవరికి తెలుసు? ఎంతమంది తెలుసు? ఈవెన్ ఈవెన్ దట్ డాక్టర్ టానీ నేడర్ హెస్ ప్రూవ్డ్ ఇట్, నోబడీ ఈజ్ ట్రయింగ్ టు రీడ్ అబౌట్ ఇట్. కానీ అక్కడ ద న్యూ వర్డ్ ఎలా వచ్చింది? మెడిసిన్గా వచ్చింది. మెడిసిన్లో యు ఆర్ లెర్నింగ్ ది అనాటమీ, ద స్ట్రక్చర్. అంతేత మదర్ మళ్ళా ఎప్పుడో న్యూ వరల్డ్ అనౌన్స్ చేస్తుందని ఏం లేదు. ద న్యూ వరల్డ్ ఇన్ ద ప్రజెంట్ మెంటాలిటీకి అర్థమయ్యేటట్టు పుస్తకాల రూపంలో వచ్చింది. ఏంటి పుస్తకాల రూపంలో వచ్చినటువంటి గొప్పతనం? లలితా సహస్రనామంలో వాక్కి నాలుగు లెవెల్స్ ఉంటాయని చెప్తుంది. వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర. పూర్వకాలంలో ఈ ఎడ్యుకేషన్ లేదు, ఈ ప్రింటింగ్ బుక్స్ లేవు, ఏమీ లేదు. నువ్వు దేని మీద ఆధారపడాలి? శృతి మీద, స్మృతి మీద. శృతి అంటే వాట్ యు హియర్, స్మృతి అంటే వాట్ యు రిమెంబర్. ఈ శృతి స్మృతిని మనకి పుస్తకాలు ఎప్పుడైతే వచ్చేసాయో వాటికి కూడా పుస్తకాలు అని పేరు పెట్టుకున్నాం. శృతి అనేది పుస్తకాలు కాదు. శృతి ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ ఇట్ ఈస్ వాట్ యు హియర్. పూర్వకాలంలో పుస్తకాలు లేవు కనుక ఈ వేదాలు అవంతా మీకు కంటతా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు వినాలి. విన్నాకేం చేయాలి? అది స్మృతిలో ఉండాలి. అంతేత 24 శృతులు 24 స్మృతులు ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తున్నప్పుడు మనం లెక్క పెడతాం 24 శృతులు ఏంటంటే ఇవి, 24 పుస్తకాలు శృతులు, ఈ 24 ద మ్యాక్సిమం పాసిబుల్ వర్డ్ మన షట్చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి చక్రానికి కూడా ఈ 4 లెవెల్స్. ఏంటి 4 లెవెల్స్? వైఖరి, మధ్యమ, పశ్చంతి, పర. ఇంచేత ద వరల్డ్ కి మ్యాక్సిమం పాసిబుల్ డివిజన్స్ మీరు చేయగలిగితే ఎన్ని చేయగలరు? 6 × 4 = 24. అంతకంటే ఎక్కువ వరల్డ్ ప్రకారం మీకు రాదు. కానీ ఇప్పుడు పుస్తకం ఉంది ఇక్కడ. వాట్ ఈస్ దిస్ బుక్? దిస్ ఈజ్ అరవిందోస్ మైండ్ విజిబుల్ టు యూ. మన కంటి కనిపిస్తుంది కదా. అంచేత ఇదంతా ఏంటి? పశ్చంతి అవుట్, పశ్చంతి వాణి అవుట్ అరవిందు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంచేత అరవిందుని మీరు చూడాలి అంటే, పశ్చంతి అంటే టు సీ. హౌ కెన్ యూ సీ అరవిందో? రీడ్ హిస్ బుక్. మేము ఆ పుస్తకాలు చదవమండి. పూర్వకాలంలో అయితే వరల్డ్ ఉండేది, వాడు శృతి చెప్తూ ఉండేవాడు, వీడు స్మృతిలో ఉండేవాడు, ఇది బట్టి కొట్టుకునేవాడు అనమాట. ఇప్పుడు మీరు బట్టి కొట్టుకోవాల్సిన అవసరం లే. మీకు కావలసినటువంటి చాప్టర్, కావలసినన్ని సార్లు, కావలసినటువంటి యాంగిల్లో అనేక సార్లు మీరు చదువుకోవచ్చు. అంచేత ద వరల్డ్ ఆఫ్ ది పాస్ట్, ఆఫ్ ది వేదాస్. ఆ వేదాస్ కూడా 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ధర్మవేదము. మళ్ళీ అందులో యజుర్వేదం మళ్ళీ 2 టైప్స్లో ఉంది. శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము. పుస్తకాల్లో రాసేసి ఇంకా శుక్లయజుర్వేదము అంటే ఏంటి అంటే శుక్లయజుర్వేదం పుస్తకం బయటకు తీస్తాం. కృష్ణయజుర్వేదము అంటే ఏం చేస్తాం? కృష్ణయజుర్వేద పుస్తకం బయటకు తీస్తాం. కానీ వేదము అంటే ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ని నువ్వు 4 లెవెల్స్లో అవగాహన చేసుకోవచ్చు. అక్కడ ద సీక్రెట్ ఆఫ్ వేదాల్లో అరవిందో చాలా స్పష్టంగా చెప్తాడు దాని వేదాల్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో అని. ద యోగిక్ మెథడ్, మీరు పేరా చూడండి. స్వామి వివేకానంద పేరా తర్వాత నెక్స్ట్ పేరా. ద యోగిక్ మెథడ్ దొరికినా? ద యోగిక్ మెథడ్స్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ ద సేమ్ రిలేషన్ to the customary psychological workings of man as has the scientific handling or the force of electricity or of steam to their normal operation in nature. ఇందాక నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. మీరు యోగ సాధనకి మొదలెట్టినప్పుడు థాట్ పవర్ని మీరు ఉపయోగించుకుంటారు. థాట్ పవర్ ఆర్ థాట్ ఎనర్జీ ఆర్ థాట్ ఫోర్స్, ఈ మూడు పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పవర్, ఫోర్స్, ఎనర్జీ. Energy is what is in nature, electrical energy. When that electrical energy flows through fan, it forces the fan to give you heat. When that electrical energy goes through a fridge, it forces the fridge to give you cold water. Force ante ardhamaindi kada. Kani force ekkadi nunchi vachindi? Malla meeku electricity nunchi vachindi. కానీ జనరల్గా ఉన్నటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా బయటకు వచ్చేటటువంటిది ఫోర్స్. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా బయటకు వచ్చేటటువంటి ఫోర్స్ అనేక లెవెల్స్లో ఉండొచ్చు. ఫ్రిడ్జ్ ద్వారా చల్లతనం వస్తుంది. మీరు చూశారు కదా అక్కడ థెర్మోస్టాట్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. అది పవర్. ఫస్ట్ లెవెల్ పవర్ ఆపరేట్ అవుతుందా, సెకండ్ లెవెల్ పవర్? కట్ ది పాయింట్. ఈ మూడు వర్డ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి మూడు మెంటల్ ప్లేన్కి వచ్చేసరికల్లా జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము అనేటటువంటి పేర్లు బయటకు వచ్చాయి. అందుకని మీకు ఈ మూడు మాటలు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అండ్ వెన్ అరవిందో యూజెస్ ఎ వర్డ్ ఎనర్జీ, వెన్ హీ యూజెస్ ఎ వర్డ్ ఫోర్స్, వెన్ హీ యూజెస్ ఎ వర్డ్ పవర్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాడు? జనరల్. అంచేత యోగా డీల్స్ విత్ మెంటల్ ఎనర్జీ. జనరల్ స్టేట్మెంట్ అంటే మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా యోగా డీల్స్ విత్ మెంటల్ ఎనర్జీ. ఆ మెంటల్ ఎనర్జీ మనలోకి వచ్చేసరికి డిఫరెంట్ మైండ్స్ గా డిఫరెంట్ ఫోర్స్ గా మారింది. నీ యొక్క మెంటల్ ఫోర్స్ వేరు, బట్ ద మెంటల్ ఎనర్జీ ఇస్ ద సేమ్. కొంచెం ఆ క్లారిటీ మీకు ఉంటే అరవిందో సింథసిస్ ఎలా చేశాడో మీకు అర్థమవుతుంది, ద డిఫరెన్స్ వచ్చింది. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? ఫోర్స్ అనేది ఇట్ ఈజ్ యూ యూజింగ్ దట్ ఎనర్జీ. ఏ ఎనర్జీని యూజ్ చేస్తున్నావు? మెంటల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నావు. ఏ ఫోర్స్తో యూజ్ చేస్తున్నావు? దానికి ఒక ఆపరేటస్ కావాలి మీకు. ఆపరేటస్ తయారు చేసుకోవటానికి టైం పడుతుంది. ఫ్రిజ్ కావాలనుకోండి, ఇప్పుడైతే సరే రెడీమేడ్గా ఉంటుంది, కానీ మైండ్ పవర్కి రెడీమేడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవుగా మనకి. అంతేత ఏం చేసుకోవాలి నువ్వు? నీ మనస్సునే దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఇట్ టేక్స్ టైం. ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్కి వెళ్తున్నప్పుడు వాడి మైండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ మెంటల్ ఫోర్స్గా పనిచేయదు. ఎందుకంటే హీ హాజ్ నాట్ స్టడీడ్ ఇట్. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుతాడు. చదివేసరికల్లా ఏమవుతుంది? హిజ్ బ్రెయిన్ నెట్వర్క్ అండర్స్టాండ్స్ ద ఇంజనీరింగ్ టెర్మినాలజీ. అప్పుడు వాడి యొక్క మెంటల్ ఎనర్జీ ఇంజనీర్ అనేటటువంటి ఫోర్స్ గా బయటకు వస్తుంది. ఫోర్స్ అంటే అర్థం, మీ మైండ్ ఫోర్స్ వేరు, నా మైండ్ ఫోర్స్ వేరు, అందరి మైండ్ ఫోర్స్లు వేరు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఓ ఇంజనీరో ఓ డాక్టరో ఎడ్యుకేషనో మనం చదువుతున్నప్పుడు ఆ మైండ్ ఫోర్స్కి ఒక గోల్ ఉంది. కామర్స్ చదువుతున్నాడు, ఆ మైండ్ ఫోర్స్ మైండ్ ఎనర్జీ ఎక్స్ప్రెసెస్ యాజ్ కామర్స్ ఫోర్స్. మెడిసిన్ చదువుతున్నాడు, వాడి మైండ్ ఎనర్జీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ డాక్టర్ ఫోర్స్. కెమిస్ట్రీ చదివాడు, హిజ్ మైండ్ ఎనర్జీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ కెమిస్ట్. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ అంతేత మీరు కెమిస్ట్గా మెంటల్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలన్నా, ఫిజిసిస్ట్గా మెంటల్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలన్నా, యూ హ్యావ్ టు గివ్ సమ్ టైం, యూ హ్యావ్ టు రీడ్. కానీ యోగాగా మీరు ఒక యోగిగా మెంటల్ పవర్ యూజ్ చేసుకోవాలంటే చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఆ సింథసిస్కి హింట్ ఇస్తాడు. అప్పుడున్నటువంటి మెంటల్ ఎనర్జీకి ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ లేదు. తపస్వి కంటే యోగి చాలా గొప్పవాడు, కర్మి కంటే యోగి చాలా గొప్పవాడు, జ్ఞాని కంటే యోగి చాలా గొప్పవాడు కనుక తస్మాత్ యోగి భవార్జున. మహాభారత యుద్ధంలో ఆ మాట అంటాడు అతను. ఫోర్స్ ఇజ్ ఇట్ క్లియర్? కానీ ఫోర్స్ బయటకు వచ్చినప్పుడు డిఫరెంట్ పవర్స్గా వస్తుంది. డాక్టర్ మైండ్ ఎనర్జీ ఎలా వస్తుంది? డాక్టర్ ఫోర్స్గా బయటకు వస్తుంది, క్లియర్? కానీ డాక్టర్ ఫోర్స్గా వస్తున్నప్పుడు మలేరియా పేషెంట్ వచ్చాడనుకోండి, మలేరియాని ఇరాడికేట్ చేసే పవర్గా బయటకు వస్తుంది. ఆ ఫోర్స్ మలేరియాని ఇరాడికేట్ చేసే పవర్గా బయటకు వస్తుంది. టీబీ పేషెంట్ వచ్చాడనుకోండి, మెడికల్ ఫోర్సే, మైండ్ ఎనర్జీ యొక్క మెడికల్ ఫోర్స్ ఎలా బయటకు వస్తుంది? యాజ్ ఎ పవర్ టు క్యూర్ టీబీ. ఈ మూడు పదాలకి క్లియర్ కట్ అర్థం వచ్చింది కదా? ఈ మూడు పదాలనే మన యోగాలో జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము అని చెప్పుకుంటాం. ఆ నామిన్ క్లేచర్ తెలియక కన్ఫ్యూజన్ అంట. అంతేత ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఎంత టైం పడుతుందో మనకు ఐడియా ఉంది. 10వ క్లాస్ పాస్ అవ్వాలి అనుకుంటే ఎంత టైం పడుతుందో మనకు ఐడియా ఉంది. 10వ క్లాస్ ఈజ్ ఎ ఫోర్స్. కానీ మెంటల్ ఎనర్జీ సేమ్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంచేత యోగా డీల్స్ విత్ ద పవర్ ఆఫ్ థాట్, విత్ ద థాట్ ఆఫ్ మైండ్. థాట్ అన్న మైండ్ అన్న ఒకటే. ఇక్కడ మదర్స్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మీరు చేయండి అని నేను మీకు సలహా ఇచ్చాను. నేను ఏంటి మదర్ చేసింది? ప్రొజెక్షన్ ఆఫ్ థాట్ చెయ్యండి. అది రాలేదు మాస్టర్, రాదు. అంత ఈజీగా ఎందుకు వస్తుంది? అంత ఈజీగా వచ్చేసుంటే అందరూ యోగులు అయిపోయి ఉండేవాళ్ళు. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ద పెనల్టిమేట్ గోల్ ఆఫ్ యోగా. పెనల్టిమేట్ అని ఎందుకన్నా అంటే దాని తర్వాత ఇంకో గోల్ ఉంది, వీ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ ముందు నువ్వు యోగి అవ్వాలి అంటే ఈ మైండ్ పవర్ని మీరు ప్రొజెక్ట్ చేయటం నేర్చుకోవాలి. రెండు రకాలుగా మైండ్ పవర్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే విజువలైజేషన్, ఇమాజినేషన్. రెండవది ఏంటి అంటే సౌండ్, శబ్దము. ఫామ్ విజువలైజేషన్, సౌండ్ వింటాం. అంతేత నామ రూపాలను మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ యోగా ఫండమెంటల్గా. మొత్తం యోగా అంటే ఏమిటి అంటే మన స్క్రిప్చర్స్ ఏం చెప్తాయంటే భగవంతుడి యొక్క సౌండ్ యొక్క ఫామ్స్ ఈ సృష్టి. నామము భగవంతుడు ఉచ్చరించాడు, ఆ ఉచ్చరించినటువంటి నామము ఎలా మారింది, ఎన్ని రూపాలుగా మారింది. వీఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ వాటర్స్, అంత డీప్ వాటర్స్కి వెళ్ళొద్దు మనం. అంటే వెళ్ళొద్దు అంటాను, నా ఉద్దేశం వెళ్ళాలి ఎప్పుడో అప్పుడు. ములుగుతే ములుగుతాం, తేలితే తేలుతాం, కానీ ఇవాళ ములగొద్దు. ఇవాళ మనం ఆ పాయింట్ మీకు అర్థం అవటానికి చెప్పాను అసలు. వీఆర్ డీలింగ్ విత్ ద పవర్ ఆఫ్ థాట్. ద పవర్ ఆఫ్ థాట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టూ వేస్, ఐదర్ బై ఎ నేమ్ ఆర్ బై ఎ ఫామ్. అందుకు చెప్తున్నాను ఇది. ఆ ఫండమెంటల్స్ మీకు అర్థమైపోతే మీరు చేస్తున్న మ్యాజిక్లన్నీ అంతే. ఇంచేత ద యోగా డీల్స్ విత్ థాట్ పవర్, మైండ్ పవర్. ఈ మైండ్ పవర్ హౌ కెన్ యూ ఛానల్? బై టూ ఛానల్, బై టూ ఇన్స్ట్రుమెంట్స్, ఐదర్ బై నేమ్ ఆర్ బై ఫామ్. దాన్నే మన సాధనలో ఎలా చెప్పుకుంటామంటే మంత్రము మంత్రాధిదేవత యొక్క రూపము. ద నేమ్ అండ్ ది ఫామ్, ద మంత్ర అండ్ ది ఫామ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్, ఏ వర్డ్ అయినా. ఫామ్ మన దృష్టికోణం బట్టి మనకి నచ్చుతుంది నచ్చదు. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. రామకృష్ణ పరమహంసకి కాళీ అనేటటువంటి నేమ్ అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసేది. ఆ మాట వినగానే ఏమైపోయాడు అంటే హీ వెంట్ ఇంటూ సమాధిచ్చేది. మరి కొంతమందికి ఆమె రూపం చూస్తే మెల్లో ముండమాల, నాలిక బయట పెట్టి పెద్ద పెద్ద కూరలు అవి పెడితే ఎలా ఉంటుంది, టెరబుల్, భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకు భయంకరంగా కనిపిస్తుంది? ఆ రూపము మనకి ఒక విశేషమైనటువంటి అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ కలగజేస్తుంది. ఏది? రూపము. నామము ఇట్స్ ఓకే. అది గుర్తుంచుకున్న తర్వాత అదే పారాగ్రాఫ్లో లాస్ట్ ఫోర్ లైన్స్ చూడండి. ఆల్ మెథడ్స్ గ్రూప్డ్ అండర్ ద కామన్ నేమ్ ఆఫ్ యోగా. దొరికిందా? ఆర్ స్పెషల్ సైకలాజికల్ ప్రాసెసెస్ ఫౌండెడ్ ఆన్ ఎ ఫిక్స్డ్ ట్రూత్ ఆఫ్ నేచర్ అండ్ డెవలపింగ్ అవుట్ ఆఫ్ నార్మల్ ఫంక్షన్ పవర్స్ అండ్ రిజల్ట్స్ విచ్ వర్ ఆల్వేజ్ లేటెంట్ బట్ విచ్ ఆర్ ఆర్డినరీ మూమెంట్స్ డూ నాట్ ఈజీలీ ఆర్ డూ నాట్ ఆఫన్ మేనిఫెస్ట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రిసిటీ ఓ 1.5 వోల్ట్ బ్యాటరీలో మనం స్టోర్ చేసామనుకోండి, ఎంత ఎంత ఫోర్స్ వస్తుంది మీకు? 1.5 వోల్ట్ ఫోర్స్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత? అన్లిమిటెడ్. కానీ నువ్వు ఉపయోగించుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ని బట్టి దాని ఫోర్స్ మారుతుంది. కంప్యూటర్ ఇప్పుడు తయారు చేశారు, ఒకప్పుడు కంప్యూటర్ లేదు. కంప్యూటర్లో వాడినటువంటి పదార్థాలు ప్రకృతిలో ఉన్నవైనా కొత్తవేదైనా తయారు చేశారు వాళ్ళు? కొత్తవేమీ తయారు చేయలే. ఏం చేశారు? రీగ్రూపింగ్ చేశారు. ఆ రీగ్రూపింగ్ చేసేసరికల్లా ఇదివరకు లేనటువంటి ఫోర్స్ అండ్ పవర్ ఇస్ మేనిఫెస్టెడ్. భాష అర్థం అవుతుందా? అంచేత స్పెషల్ సైకలాజికల్ ప్రాసెస్ ఇన్ అవర్ మైండ్, మన మనసులో ఉన్న మైండ్ పవర్ యోగిలో ఉన్నటువంటి మైండ్ పవర్ ఒకటే, సేమ్ ఎనర్జీ, సేమ్ మైండ్ ఎనర్జీ. ఏంటక్కడ తేడా వచ్చింది? రీగ్రూపింగ్. వాడి శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ని ఒక స్పెషల్ రీగ్రూపింగ్గా చేసుకోగలిగారు. అంతేత యోగా డెఫినేషన్ ఏంటో అర్థం చేసుకోండి. అందుకు ఇంత కష్టపడి ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏబుల్ టు కన్వే ఆర్ నాట్, కానీ అది కన్వే చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయటం మొదలెడితే ఎ ఫ్యూ ఇయర్స్ ఇస్ ఇనఫ్, ఫ్యూ మంత్స్ ఇస్ ఇనఫ్ అని చెప్పడానికి నాకు సాహసం లేదు, కానీ ఎ ఫ్యూ ఇయర్స్ ఇస్ సర్టన్లీ ఇనఫ్. కానీ రోజు కష్టపడితే, రోజు కాలేజీకి వెళ్తే వాడికి చదివి ఏదైనా వస్తుంది, కానీ ఇవాళ కాలేజీకి వెళ్ళి మళ్ళా ఆగస్ట్ 15th వస్తామండి, మళ్ళా ఏప్రిల్ 24th వస్తామండి దర్శన్ డేకి, ఎందుకంటే అరవింద సొసైటీలో దిస్ 4 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 4 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనుకోకండి, దోస్ 4 డేస్ ఆర్ టెస్ట్ ఫర్ యూ. మీరు పరీక్ష రావడానికి 2 ఆ రోజు, మిగతా రోజుల్లో చదువుకోండి. కానీ పరీక్ష రాయటానికి కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవటానికి కూడా కాలేజీకి వెళ్ళాలి. కనుక ఈ క్లాసెస్కి మాత్రమే కాదు, తర్వాత కూడా మీరు రాస్తే యోగులవుతారు. కానీ వచ్చి దండం పెట్టగలితే ఏమవదు, ఏం చేయాలి? కొంచెం బీ సీరియస్. అందుకే మా ఫ్రెండ్స్ నేనేమో అడిగానంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సిడీస్ మీరు తక్షణం ఇచ్చేస్తూ ఉండండి, అంతా అయ్యాక తీసుకుంటామంటే నాకు నమ్మకం లేదు, తర్వాత మీరు వస్తారు తీసుకుంటారు అది. అంతేత ఏ రోజు ఆ రోజు తీసుకుని మీ ఇంట్లో పడేసినా ఎప్పుడో మీకు అర్ధరాత్రి బోర్ కొట్టి, మా ఫ్రెండ్స్ కొంతమంది అంటారు వాళ్ళకి నిద్ర రాకపోతే ఏం చేస్తారంటే పుస్తకం తీస్తారు. పుస్తకం తీస్తే ఏమవుతుంది? నిద్ర వచ్చేసినట్టు. నిద్ర పట్టకపోతే ఈ సీడీ ప్లే చేసుకుంటే నిద్ర వస్తుందేమో మీకు. ఆ సీరియస్నెస్ అర్థమవుతుందా? ద మైండ్ ఎనర్జీ మస్ట్ బి రీఛానల్డ్ ఇంటూ యువర్ నర్వస్ సిస్టమ్. రీఛానల్డ్ ఇంటూ ఇంటర్ నర్వస్ సిస్టమ్ ఎలా అవుతుంది మాస్టర్ అని మనం చాలామంది అడుగుతూ ఉంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? డిఫరెంట్ ఫార్మ్స్లో, డిఫరెంట్ నేమ్స్లో హౌ కెన్ ఐ ఛానల్? నువ్వు మదర్గా, సిస్టర్గా, అత్తగా, వదినగా ఒకే ఫ్యామిలీలో ఒకే రోజు ఒకే గ్రూప్తో మాట్లాడుతూ ఛానల్ చేసుకోగలుగుతున్నావా లేదా? ఉదాహరణ అర్థమైందా? ఒక వ్యక్తి ఫ్యామిలీలో కూర్చొని ఉన్నాడు, విత్ వన్ హీఈస్ టాకింగ్ యాజ్ ఎ ఫాదర్, విత్ అనదర్ సో మెనీ రిలేషన్స్. కానీ సో మెనీ రిలేషన్స్ లో నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? బికాజ్ యువర్ ఛానలింగ్ యువర్ లైఫ్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫామ్. ఫాదర్ ఫామ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సన్ ఫామ్. అర్థమవుతుంది ఎగ్జాంపుల్? మనం అందరం కూర్చొని ఉంటాం కుటుంబంలో, పిల్లవాడు వస్తాడు, మనవాడు వస్తాడు, ఇంకోడెవడో వస్తాడు, ఇంకోడెవడో వస్తాడు. ఆ క్షణంలోనే నీ నేమ్ అండ్ ఫామ్ మారిపోతుంది. నేమ్ అంటే నా ఉద్దేశం పేరు కాదు, రిలేషన్షిప్. పేరు అంటే రిలేషన్షిప్ అని కూడా మనం మర్చిపోయాం. నాన్న అనేటటువంటి పేరున్న ఫామ్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది. సన్ అనేటటువంటి అదే పేరు ఉన్నటువంటి వ్యక్తి సన్గా ఉన్నప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తాడు. ఆ ఛానలింగ్ నీకు అర్థమైనప్పుడు ఈ యోగా ఛానలింగ్ ఎందుకు అర్థం కాదు నీకు? ఎందుకు అర్థం కాదు అంటే ఈ రిలేషన్షిప్ నువ్వు పెట్టుకోలేదు. ఏంటి ఇక్కడ పెట్టుకోవాల్సినటువంటి రిలేషన్షిప్? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ గురు అండ్ ఎ డిసైపుల్. ఆ రిలేషన్షిప్ కావాలి. ఆ రిలేషన్షిప్ ఎలా వస్తుంది అన్నదే యోగా. ద ఎంటైర్ యోగా ఇస్ బేస్డ్ ఆన్ దిస్ రిలేషన్షిప్. మొదట ఎక్స్టర్నల్ గురువు ఉంటాడు, తర్వాత గురువు ఎక్కడుండాలి? ఇన్ యువర్ హార్ట్ కేవ్. ఆ నీ హార్ట్లో ఉన్నటువంటి ఆ జగద్గురువుతో నువ్వు రిలేషన్ పెట్టుకోగలిగినప్పుడు యువర్ ఎక్స్ప్రెషన్ ఆటోమేటికల్లీ చేంజెస్, ఆటోమేటికల్లీ చేంజెస్. కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ప్రేవర్ చేస్తావు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ప్రేవర్ చేస్తావు, శత్రువుతో మాట్లాడుతున్నప్పుడు అక్కడే అప్పుడే ఆ క్షణంలోనే దెన్ అండ్ దేర్ యు చేంజ్ ఆల్ యువర్ ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్. అంచేత ఈ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైకాలజీ. సైకాలజీలో ఈ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. అందుకే నవధా భక్తి అని చెప్తాం. నువ్వు ఏ విధంగా భగవంతుడితో రిలేషన్షిప్ పెట్టుకుంటావు, పేరు విన్నారు కదా నవధా భక్తి. ఇప్పుడు ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను,
ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు చూడండి అది ఎలా అర్థమవుతుందో. ఆల్ ద మెథడ్స్ గ్రూప్డ్ అండర్ ద కామన్ నేమ్ ఆఫ్ యోగా ఆర్ స్పెషల్ సైకలాజికల్ ప్రాసెసెస్. ఫాదర్ ఒక సైకలాజికల్ ప్రాసెస్, బ్రదర్ ఒక సైకలాజికల్ ప్రాసెస్, సిస్టర్ ఒక సైకలాజికల్ ప్రాసెస్, వైఫ్ ఒక సైకలాజికల్ ప్రాసెస్. ఆ వ్యక్తి ఉండొచ్చు, ఒకళ్ళకి సిస్టర్గా ఉండొచ్చు, ఒకళ్ళకి వైఫ్గా ఉండొచ్చు, ఒకళ్ళకి ఫ్రెండ్గా ఉండొచ్చు. స్పెషల్ సైకలాజికల్ ప్రాసెస్ ఫౌండెడ్ ఆన్ ఎ ఫిక్స్డ్ ట్రూత్ ఆఫ్ నేచర్. ఏంటి ఇక్కడ ఫిక్స్డ్ ట్రూత్ ఆఫ్ నేచర్? ఫాదర్ ఇలా బిహేవ్ చేయాలి, మదర్ ఇలా బిహేవ్ చేయాలి, గురువు ఇలా బిహేవ్ చేయాలి. పాప మరి శిష్యుడికి కూడా ఉన్నాయి కొన్ని రూల్స్. శిష్యుడు ఎలా బిహేవ్ చేయాలి అన్నది పట్టించుకోవు. గురువు అయితే నాకు ఇలా ఎందుకుంది అని అడుగుతావు తప్ప నువ్వు శిష్యుడిగా ఉన్నావా అని అడగవు. పెద్ద గొడవ అటువైపే తప్ప ఇటువైపు నుంచి కూడా రిలేషన్షిప్ అంటే రెండు ఉండాలి, ఒకరితో సరిపోదు. ఫౌండెడ్ ఆన్ ఎ ఫిక్స్డ్ ట్రూత్ ఆఫ్ నేచర్ అండ్ డెవలపింగ్ అవుట్ ఆఫ్ నార్మల్ ఫంక్షన్. అదే ఫిజికల్ బాడీ, అదే హార్ట్, అదే డైజెస్టివ్ సిస్టమ్, అదే బ్రెయిన్, రిలేషన్షిప్స్ మారుతాయి. ఏంటి రిలేషన్షిప్స్? ఇక్కడ అరవిందో వాడిన మాట, స్పెషల్ సైకలాజికల్ ప్రాసెసెస్. ఏ సైకలాజికల్ ప్రాసెస్ మనం డెవలప్ చేసుకోవాలి? డిసైపుల్ అనేటటువంటి సైకలాజికల్ ప్రాసెస్ మనం మర్చిపోయాం. వీ డోంట్ నో హౌ ఏ డిసైపుల్ షుడ్ బిహేవ్. ద గురు నోస్ హౌ టు బిహేవ్. మీరు మళ్ళీ అడగండి, గురువును మర్చిపోయారని. ద గురు నోస్. కానీ అన్ఫార్చునేట్గా ఏంటి అంటే ద డిసైపుల్ డస్ నాట్ నో హౌ హీ హ్యాస్ టు బిహేవ్. అవుట్ ఆఫ్ నార్మల్ ఫంక్షన్ పవర్స్ అండ్ రిజర్వ్స్ which were always latent but which her ordinary movement do not easily or do not often manifest. What is enduku gurtunchukondi andike Vivekananda em antadante each man is potentially divine. Anchata meelo daivatvam lekapothe ee guruvu kuda meelo daivatvanni andajeyaledu, impossible ani. Kanadi manifest avataniki kavalsinatuvanti special psychological processes man daggara levu. Anchata aa yoga em chestundi? ఆ స్పెషల్ సైకలాజికల్ ప్రాసెస్ నీలో డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ దాటేయండి, లాస్ట్ పాయింట్కి రండి. లాస్ట్ సెంటెన్స్, ఆల్ లైఫ్ ఇస్ యోగా. ఈ ఇంటిగ్రల్ యోగాలో ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఏంటి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది? యు ఆర్ ఎ డిసైపుల్ ఆల్వేస్. డిసైపుల్కి యాక్చువల్గా మీనింగ్ ఏంటి అంటే వన్ హూ ఫాలోస్ ద లాస్. డిసైపుల్, డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. ఇంచేత నిత్య జీవితంలో ఆల్ లైఫ్ ఈజ్ ఏ యోగా. అంటే అర్థం ఏంటి? థ్రూఅవుట్ ది లైఫ్ ఎవ్రీ మూమెంట్ యు ఆర్ ఎ డిసైపుల్. డిసైపుల్ యొక్క లక్షణం ఏంటి? టు రిసీవ్. టు రిసీవ్ వాట్? నాలెడ్జ్. అంచేత లైఫ్లో కనుక ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన నుంచి నువ్వు ఏది నేర్చుకుంటున్నావు అన్నది తెలిస్తే అన్ని సంఘటనలు నీకు ఉపయోగపడతాయి. ఈవెన్ ఏ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేటటువంటిది నాట్ ఎన్ ఐడియల్ వర్డ్, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇన్ సైన్స్. సైన్స్లో ఏం జరుగుతుంది? ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఫ్లాప్ అవుతుంది. క్యాన్సర్కి ఇప్పుడు మందు కనిపెట్టాలని ట్రై చేస్తున్నాడు కదా, మందు రాలేదు కదా, ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఆపేవా మనం? ఇంకా ఇంకా తీవ్రం చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఎక్స్పెరిమెంట్ యొక్క ద అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మెడిసిన్ టు క్యాన్సర్. అలాగే ఆల్ లైఫ్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే యోగా. యోగా అంటే ఏం చెప్పాను నేను? మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, రెండు డెఫినేషన్స్ ఇవాళ ఇచ్చుకున్నాం. ఒకటేంటి అంటే కంప్రెసింగ్ యువర్ ఎవల్యూషన్ టు ఎ సింగిల్ లైఫ్ టైమ్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఎ ఫ్యూ మంత్స్. అదొక డెఫినేషన్. రెండో డెఫినేషన్ యోగా అంటే ఏం చెప్పాము? ఫోర్జింగ్ న్యూ రిలేషన్షిప్, స్పెషల్ సైకలాజికల్ ప్రాసెసెస్. ఆ స్పెషల్ సైకలాజికల్ ప్రాసెస్ రావాలి. ఇప్పుడున్నటువంటి స్పెషల్ సైకలాజికల్ ప్రాసెస్ ఏంటి? నాకేం లాభం అంటే నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అంటే నీ మొట్టమొదటి నీ సైకలాజికల్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? నాకేం లాభం? నువ్వు అరవిందో సొసైటీకి వెళ్ళి క్లాసులు వింటున్నావా, ఏమైంది నీకు వచ్చిన లాభం ఏంటి? ఆ సైకలాజికల్ ప్రాసెస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ డీల్స్ విత్
వాటెవర్ యూ థింక్ ఈజ్ ఎ ప్రాఫిట్ అది తర్వాత ఆలోచిద్దాం మనం. పాయింట్ అర్థమైందా? కానీ ఇక్కడ యోగా ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద గాడ్ అండ్ ది డివోటీ ఆర్ ది గురు అండ్ ది డిసైపుల్. ఆ రిలేషన్షిప్, ఆ స్పెషల్ సైకలాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డివినిటీ అండ్ ది డివోటీ ఆర్ గురు ఆర్ ది డిసైపుల్. అంచేత నీ లైఫ్ నువ్వు ప్రూవ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతి ఇన్సిడెంట్ లో యూ షుడ్ బి ఏ డివోటీ ఆర్ యూ షుడ్ బి ఏ డిసైపుల్. నాతో చాలా మంది అడుగుతారు ఇది ప్రతి క్షణం ఎలా ఉంటాం మాస్టర్ అని, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటా వాళ్ళకి నేను. ఒక పల్లెటూళ్ళలో ఒక వ్యక్తి పిలానీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని వెళ్ళాడు. తెలుసు కదా మీకు పిలానీలో ఇంజనీరింగ్ సీట్ రావటం అంటే చాలా గొప్ప. అంతేత ఇంజనీరింగ్ సీటే అక్కడ ఇంజనీర్ చదవటానికి వెళ్ళాడు వాడు. సరే సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువు ఎవరో వచ్చి సినిమాకి వెళ్దాం అన్నాడు. వెళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు. వాళ్ళ బంధువు వచ్చాడు పల్లెటూరులో. వాడు వాడి బంధువు కలిసి సినిమాకి వెళ్తున్నారు. సినిమాకి వెళ్తే వాడు ఏం అడిగాడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే యాక్చువల్గా జవాబు ఏం చెప్పాలి, నీతో పాటు నడుస్తున్నాను అని చెప్పాలి. అది చెప్పడగా ఏం చెప్తాడు, ఆయన స్టడీ అప్పుడు చదువుతున్నాడా ఇంజనీరింగ్. పాయింట్ అర్థమైందా? ఓ డాక్టర్ సినిమా చూస్తున్నాడు, ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు వాడెవడు, సినిమా చూసేవాడే డాక్టరా? పాయింట్ అర్థమైందా? అంచేత అస్తమాన రామ 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 కృష్ణ 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 అంటాం కాదు. యువర్ అవేర్నెస్ మస్ట్ బి టువర్డ్స్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అది మీరు యాజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, యాజ్ ఏ డాక్టర్ మీకు ఆ అవేర్నెస్ ఉంచుకోగలిగినప్పుడు, యాజ్ ఎ డిసైపుల్ ఆర్ ఎస్ డివోట్ ఎందుకు ఉంచుకోలేరు? ఆ అవేర్నెస్ గురించి శ్రీకృష్ణుడు చెప్తాడు, షార్ట్ కట్ ఫర్ యోగా అనన్యా చింత ఎంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. కానీ కంప్లీట్ అవేర్నెస్ ను ఉంచుకుంటే ఆ థాట్ పవర్ లో మ్యాజిక్ జరుగుతుంది. అది గుర్తుంచుకోండి, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను వాడు ఏ పని చేస్తున్నా అది గుర్తుంచుకోవటం వల్ల వాడు చివరికి ఏ విధంగా అవుతే ఇంజనీర్ అవుతున్నాడు. నేను డాక్టర్ని అని వాడు మంచినీళ్ళు తాగుతున్నా నిద్రపోతున్నా అది చేస్తున్నా డాక్టర్ని అనే కాన్షియస్నెస్ ఉంచుకోవటం వల్ల ఎప్పుడు వాడిని తట్టి లేపినా ఏం చేసినా వాడు డాక్టర్ లాగా ప్రవర్తించగలుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ డివినిటీతో లింక్ పెట్టుకోగలుగుతావో యూ బికమ్ డివైన్. డివినిటీ యొక్క లక్షణం ఏంటి? యోగక్షేమం మహామ్యం. నీ యొక్క యోగాన్ని అంటే ఉన్నదాన్ని, లేనిదాన్ని, క్షేమము అంటే ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేస్తాను. యోగము అనేది చాలా వెరీ డీప్ వర్డ్. ఇప్పటికి మనం మూడో డెఫినేషన్కి వచ్చాను. మొదటి డెఫినేషన్ ఏంటి యోగా? కంప్రెసింగ్ ఇవల్యూషన్. రెండో డెఫినేషన్ ఏంటి? స్పెషల్ రిలేషన్షిప్. ఏ స్పెషల్ రిలేషన్షిప్? ఐదర్ యాజ్ ఎ రిలేషన్ ఆఫ్ ఎ డివోటీ టు గాడ్ ఆర్ యాజ్ ఎ డిసైపుల్ టు ఏ గురు. ఇప్పుడు మూడో డెఫినేషన్ ఇస్తున్న యోగాకి. ఏంటి యోగా అంటే? లేనిది పొందటం. వాట్ యూ డోంట్ హ్యావ్ ఇఫ్ యూ ఎక్వైర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ యోగా. మనం దేనికో ప్రయత్నిస్తాం, అది పొందకపోతే ఏమంటాం మనం? యోగం లేదురా ఏం చేస్తాం? పొందితే అంటే థర్డ్ డెఫినేషన్ ఆఫ్ యోగా లేనిది పొందటం. ఉన్నది పొందటం యోగా కాదు, లేనిది పొందటం. అంచేత ఫస్ట్ చాప్టర్ యొక్క ఎండ్ లో వివేకానంద కంక్లూడ్ సారీ అరవిందో కంక్లూడ్ చేయటాజ్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా. అంటే ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నప్పుడు మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పని ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయాలి. మొట్టమొదటి ఏం చేయాలి? కంప్రెషన్ ఆఫ్ ఎవల్యూషన్. కంప్రెషన్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటి? యువర్ కాన్షియస్నెస్ మస్ట్ చేంజ్. రెండోది ఏంటి? రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ ఉండాలి? మీరు ఏ పని చేస్తున్నా? ఏ యాటిట్యూడ్ ఆఫ్ ఎ డివోటీ టు హిస్ గాడ్, లేకపోతే ఏ డిసైపుల్ టు హిస్ గురు. ఏ పని జరుగుతున్నా కూడా ఎలాగండి అది ఎలా ఉంచుకుంటాం? ఎగ్జామినేషన్స్లో మన ఎడ్యుకేషన్లో
ఒక వ్యక్తి టీచర్గా లెక్చరర్గా పాఠాలు చెప్తాడు, సంవత్సరం అంతా పాఠాలు చెప్తాడు. పాఠాలు చెప్తున్నప్పుడు చెప్తాడు ఇది పరీక్షలో చాలా ఇంపార్టెంటే, ఇది పరీక్షలో ఖచ్చితంగా అడుగుతాడు, బీ కేర్ఫుల్, దానికి ఈ తప్పు చేస్తారు మీరు ఆన్సర్ ఇస్తున్నప్పుడు, ఈ తప్పు చేయకండి అని. ఇంకా పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు డిక్టేట్ చేస్తాడు, కడ్డతా పెట్టిస్తాడు, అంతా చేస్తాడు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ డే నాడు మీకు ఈ పాఠాలు చెప్పినంత గురువే ఇన్విజిలేటర్గా వస్తాడు, వచ్చాక ఏం చేస్తాడు అప్పుడు చెప్తాడు నీకు ఆన్సర్, ఆన్సర్ చెప్పడు, నువ్వు అడిగినా చెప్పడు. అదేంటయ్యా సంవత్సరం అంతా నాకు చెప్పావు, అసలు కోచింగ్ నువ్వు ఇచ్చావు, అసలు పరీక్ష రాస్తున్నప్పుడు నాకు హెల్ప్ చేయలేదు. ఇది కామన్ మిస్టేక్ దట్ ఈస్ డిసైపుల్ చేస్. నాకు కష్టాలు ఇచ్చినప్పుడు భగవంతుడు ఆదుకోలేదు, ఆదుకోడు. ఇన్విజిలేటర్ నీకు ఆదుకుంటాడా? కష్టాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నీకు నేర్పినటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించి బయటపడాలి నువ్వు. ఆ దృష్టికోణంతో ఎప్పుడైతే నీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సంఘటనని నువ్వు చూస్తావో, యువర్ ఆల్వేజ్ ఇట్ ఈస్ ఏబుల్. మరి ఆ ప్రాబ్లం అవుట్ ఆఫ్ సిలబస్ అండి, నేచర్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఏ ఉండదు. మన ఎగ్జామినేషన్ సిస్టంలో అయితే అవుట్ ఆఫ్ సిలబస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నిత్య జీవితంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే బికాజ్ యూ కెన్ సాల్వ్ ఇట్, బికాజ్ యూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ టు సాల్వ్ ఇట్. మనం ఆ దృష్టికోణంతో చూడంగా ప్రాబ్లం రాగానే ఏమంటాం, గురువు హైదరాబాద్లో ఓ విచిత్రమైనటువంటి డిసైపుల్స్ ఉన్నారు నాకు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆటో దొరకలేదనుకోండి, మాస్టారు అంటారట వాళ్ళు. మాస్టారు అనగానే ఏం జరుగుతుంది, వాళ్ళకి ఆటో వచ్చేస్తుందిట, భలే గురువుని భలే శిష్యుడు. అంటే నా పని ఏంటి అంటే వాళ్ళకి ఆటో పిలిచి కూడా అవసరం అనమాట. మనం ఎంత చీట్ చేస్తాము, ద వే ఆఫ్ థింకింగ్. నువ్వు గురువుని తలుచుకున్నావు, నీకు ఆటో వచ్చింది, ఓకే, కానీ దానికి కాదు నువ్వు గురువుని ఉపయోగించుకోవాల్సింది. ఆటో పిలవటానికి నువ్వు, లేకపోతే సినిమా టికెట్ దొరకకపోతే గురువు గారు ఫస్ట్ డే ఫస్ట్ వెళ్తాం అన్న, ఇంకా నేను తినలేను బతకలేను అసలు. పాయింట్ అర్థమవుతుందా? ఎంత మనం కిందకి దిగజారు చేసామో ఆ గురువుడిని. అసలు గురువు ఎప్పుడు ద లాస్ట్ కల్మినేటింగ్ ఫ్యాక్టర్, ఇంకా లాభం లేదు, నేను చేయవలసిందంతా చేశాను, 1000 సంవత్సరాలు యుద్ధం చేసి గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నాను. అప్పుడు చివరికి ఇప్పుడు అసలు ప్రాబ్లం రాగానే గురువు తలుచుకో, కానీ ఎలాగ ఏం చెప్పాడు గురువు, హౌ టు ఫేస్ లైఫ్, ఆల్ లైఫ్ ఇస్ యోగా అన్న పాయింట్ అర్థమైంది కదా. నౌ వీ కమ్ టు ది 3 స్టెప్స్ ఆఫ్ నేచర్. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ వదిలేయండి, థర్డ్ పారాగ్రాఫ్కి రండి. దట్ విచ్ నేచర్ హ్యాజ్ ఇవాల్వ్డ్. ఇక్కడ 3 స్టెప్స్ ఆఫ్ నేచర్లో అసలు మొత్తము యోగా చెప్పేసాడు. ఇంకా మన ఇంట్యూషన్ బట్టి దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు హిజ్ ఓన్ యోగా. మొట్టమొదటి యోగా గురించి చెప్తే ఏం చెప్తాడు అంటే, నేచర్లో సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ ఫైనలైజ్డ్. ఫస్ట్ స్టెప్ అంటే ఎవల్యూషన్ హ్యాజ్ బీన్ కంప్లీటెడ్. ఆ యాంగిల్లో ఇంకా ఎవల్యూషన్ కొత్తదేమీ చేయబోవటలేదు. రెండోది, సంథింగ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఇవాల్వ్డ్. ఇంకా ఎవల్యూషన్ అవ్వలేదు, ఇంకా ఎవల్యూషన్ కాబోతున్నది. మూడవది ఏంటి, ఇది ఇవాల్వ్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఏది ఇవాల్వ్ అవుతుందో అది ఇవాల్వ్ అయిపోయిన తర్వాత జరగవలసినటువంటిది టు బి ఇవాల్వ్డ్. దీన్నే మనం సింపుల్గా ఎలా చెప్పుకుంటామంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దీన్ని ఎప్పుడు కూడా యోగా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవల్యూషన్ ఈజ్ ద బేసిక్ వరల్డ్, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాం మనం ఎప్పుడు చేసినా. అంతేత నేచర్లో ఏ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకా నేచర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, సమ్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్. తర్వాత ఏం జరగబోతుంది, సమ్ న్యూ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ టు బి డన్.
ఇది కంటిన్యూ అవుతుంది. ఈ యోగా అరవింద యోగా పూర్తయిపోయిన తర్వాత, ఇంటిగ్రల్ పూర్తయిపోయిన తర్వాత, కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత, వై డోంట్ నో, సమ్ అదర్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ విల్ బి కంటిన్యూడ్. కానీ ఏది జరిగినా ఈ త్రీ స్టెప్సే ఉంటాయి. దట్ విచ్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ ఇన్ ఎవల్యూషన్, దట్ విచ్ ఈస్ బీయింగ్ ఇవాల్వ్డ్, అండ్ దట్ విచ్ లాటర్ విల్ బి ఇవాల్వ్డ్. దీంట్లో నేచర్ ఏ ఇవల్యూషన్ పూర్తి చేసింది అంటే అన్నమయ ప్రాణమయ కోశాల యొక్క ఇవల్యూషన్ పూర్తయిపోయింది. ఇంకందులో కొత్తదేమీ రాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అన్నమయ కోశము అంటే ఇట్ ఇస్ ఫిజికల్ బాడీ విత్ బ్లడ్. ప్రాణమయ కోశము అంటే నర్వస్ ఎనర్జీ, ద పవర్ ఆఫ్ నర్వ్స్. చాలామందికి ఈ ప్రాణమయ కోశము అనేటటువంటి దాంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అరవిందు చాలా స్పెసిఫిక్గా చెప్తాడు ఇక్కడ చూడండి. దట్ విచ్ నేచర్ హ్యాజ్ ఇవాల్వ్డ్ ఫర్ అస్ అండ్ హ్యాజ్ ఫర్మ్లీ ఫౌండెడ్ ఈజ్ ద బాడీలీ లైఫ్. ఇదే పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ చూడండి. దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టిట్యూట్స్ ద బేసిక్ స్టేటస్ ఆఫ్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ ఈజ్ టర్మ్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ యోగా హీస్ గ్రాస్ బాడీ composed of the material or food sheet and the nervous system or vital vehicle. ఇచ్చిట దానికి మన ఇంగ్లీష్ పేర్లు ఏమాడాడు అంటే ఫుడ్ షీట్, నర్వస్ సిస్టమ్. మన సాంస్క్రిట్ నామినేచర్ కిందనే ఆయన ఇచ్చాడు, అన్నకోశ అండ్ ప్రాణకోశ. ఇంకాస్త మనం వాడుక భాషలో ఏంటంటే అన్నకోశ అని కాకుండా అన్నమయ కోశ అంటాం, ప్రాణమయ కోశ అంటాం. ఈ డిస్టింక్షన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ అంతా కూడా మెటీరియల్ బేసిస్ మీదే ఉంది. అంటే ఏ కోశం మీద ఉంది అన్నమాట, అన్నమయ కోశం మీద ఉంది. నర్వ్స్ గురించి ఇంకా వాటికి పూర్తి ఐడియా రాలేదు. కానీ మన హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే, నర్వ్స్ యూజ్ చేసుకునేటటువంటి రెండు టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటి ప్రాణశక్తి అంటాం మనం, ఇంకోటి కుండలిని శక్తి అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాణ అండ్ కుండలిని మనకి తెలియాలి. ఎనర్జీ అంటున్నాను నేను, ఎనర్జీ అంటే మీకు అర్థమైంది కదా, ఎనర్జీ ఇస్ ఆల్ పర్వేసింగ్, ప్రతి చోట ఉన్నదే. ఆ ఎనర్జీ ఒక పర్టికులర్ కాంబినేషన్లో యూజ్ అవుతే ఫోర్స్ అంటాం. ఆ ఫోర్స్ ఏ పవర్తో యూజ్ చేస్తాము అన్నది ఆ వర్డింగ్స్ గుర్తుంచుకోండి. ఎనర్జీ, ఫోర్స్, పవర్. ఉదాహరణకి ఒక బాగా బలం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, హేజ్ ఎనర్జీ, స్ట్రెంగ్త్. ఒక గాజు గ్లాస్ వాడి చేతిలో పెట్టామనుకోండి, గట్టిగా నొక్కితే ఏమవుతుంది అది? అంతేత ఆ ఫోర్స్ని వాడు ఏం చేస్తాడు, తక్కువ పవర్తో యూజ్ చేస్తాడు. అంటే ఫోర్స్ వెన్ యూటిలైజ్డ్ ఇన్ ఎ గ్రేడెడ్ సిస్టమ్ ఇస్ పవర్. ఫోర్స్ ఎనర్జీ ఫంక్షనింగ్ త్రూ ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్. ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే అసలు మనమే చాలా ముందుకి మన కామన్ సెన్స్తో వెళ్ళిపోవచ్చు. ఎనర్జీ, ఫోర్స్. అంటే ఇప్పుడు అన్నమయ కోశము ఏ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది అది తెలియాలి మనకి. ఏ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది? ఫుడ్ షీట్ అంటున్నాడు. అన్నం అంటే ఫుడ్ని ఉపయోగించుకుంటుంది, క్లియర్? అంటే ఫుడ్ ఈజ్ ది ఎనర్జీ. ఈ ఫుడ్ రకరకాలుగా మనం తీసుకుంటూ ఉన్నటువంటి ఫుడ్ యాక్చువల్గా వాట్ ఈజ్ ఇట్? సింథసైజ్డ్ సోలార్ రేజ్. అవునా కదా, ఆలోచించుకోండి. వాట్ ఎవర్ ఫుడ్ యూ ఈట్, ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ ది క్లోరోఫిల్ చేంజెస్. అది మన బాటనీలోకి వెళ్ళక్కర్లేదు. వన్ టైప్ ఆఫ్ ట్రీ యూటిలైజెస్ ద సన్ రేజ్ టు బికమ్ మ్యాంగో, అనదర్ టైప్ ఆఫ్ ట్రీ యూటిలైజెస్ సన్ రేజ్ టు బికమ్ బనానా. అవునా కదా. అంతేత రియల్గా మనం ఎస్సెన్స్లోకి కనుక వెళ్ళగలిగితే వాట్ ఈజ్ అన్నా? సోలార్ రేజ్. అది గుర్తుంచుకోండి.
అంతేత అన్నమయ కోశానికి ఫుడ్ కావాలి అంటే యూ డోంట్ నీడ్ దిస్ ఫిజికల్ ఫుడ్ ఇఫ్ యూ నో హౌ టు యూటిలైజ్ ది సోలార్ ఎనర్జీ. అసలు ఈ ఫుడ్ క్రైసిస్కే ప్రాబ్లం లేదు, ఇఫ్ యూ నో హౌ టు యూటిలైజ్ ఇట్. ఆ యూటిలైజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇండియాలోనే. ఆనందమయమ వాజ్ అన్ ఎగ్జాంపుల్. గిరిబాల అని పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీలో హీ మెన్షన్స్ అబౌట్ ఇట్. పెళ్ళవుతుంది పాపం, ఈవిడ కొంచెం ఎక్కువ తిండి తినేది గిరిబాల. తినేసరికి వాళ్ళేమో మేము సంపాదించిన తిండంతా నీరు పెట్టడానికే సరిపోతుంది అనేసరికల్లా పాపం ఆవిడ బాధపడి తింటం మానేస్తుంది. తింటం మానేయటం మానేయటం ఫర్ లైఫ్ లాంగ్ షీ డెంట్ ఇట్. మన ఆంధ్రాలోనే ఒక ఆమె ఉన్నది, జిల్లేళ్ళముడి అమ్మ. షీ నెవర్ టుక్ ఫుడ్. ఏదో ఒక కప్పు కాఫీ ఏదో తీసుకునేది చిన్నప్పటి నుంచి కూడా. అంటే దే హ్యావ్ ఫర్గాటెన్ గివింగ్ హియర్ ఫుడ్. తమాషా, మీరు ఆవిడ లైఫ్ హిస్టరీ చదివితే మీకు ఆశ్చర్యం ఇస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకే ఆమెకు ఫుడ్ పెట్టడం మర్చిపోయేవాళ్ళు. ఎందుకు మర్చిపోయేవాళ్ళంటే షీ డజంట్ నీడ్ ఫుడ్. సరే, ఆ టాపిక్ మనం వేరుగా వెళ్దాం. అంటే అన్నమయ కోశ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సూర్యుడి మీద, సూర్యుడి యొక్క కిరణాల మీద ఆధారపడి ఉంటుంది. మరి ప్రాణమయ కోశ, నర్వస్ ఎనర్జీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫుడ్, ఇట్ హ్యాస్ టు డూ విత్ ప్రాణ, ప్రాణశక్తి. దీని తర్వాత సటిల్ బాడీ అని వస్తుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కుండలిని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంచేత మన నేచర్లో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ దే ఆర్ నాట్ ఇంటర్ కన్వర్టబుల్. అది గుర్తుంచుకోండి. ప్రాణమయ కోశ ఆర్ ప్రాణిక్ ఎనర్జీ ఇస్ ప్రాణిక్ ఎనర్జీ. కుండల్ని ఎనర్జీ ఇస్ కుండల్ని ఎనర్జీ ఇస్ కుండల్ని ఎనర్జీ. సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని మనం ఇంకో పేరు ఏం చెప్పొచ్చు అంటే లైట్ ఎనర్జీ. సూర్యకిరణాలే కాంతి కిరణాలు కనుక ఇంకాస్త డెప్త్గా వెళ్ళి సైంటిఫిక్ అనాలిసిస్లోకి వెళ్ళదలుచుకుంటే ఈ ఫుట్ షీట్లో ఉండేటటువంటి ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇప్పుడు పరిపూర్ణంగా మన కంట్రోల్లో ఉంది, మానవజాతి యొక్క కంట్రోల్లో. హ్యూమన్ బాడీని, అన్నమయ కోశాన్ని కూడా వాళ్ళు పూర్తి కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. హార్ట్ మార్చేయగలరు, కిడ్నీ మార్చేయగలరు, ఏదైనా మార్చేయగలరు. కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇవ్వటం ఇంకా రాలేదు. ఇట్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ. మన యోగులకి ఆ ప్రాణశక్తి గురించి తెలుసు. వాట్ ఇస్ ప్రాణశక్తి? నర్వ్స్. ఈ నర్వ్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటాయి. బ్రెయిన్ మీద ఆధారపడినటువంటి థాట్ పవర్ ఇస్ ప్రాణ. ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇస్ నర్వ్ ఎనర్జీ. బ్రెయిన్ దేని మీద వర్క్ చేస్తుందో మనకు అందరికీ తెలుసు కదా. బ్రెయిన్ వర్క్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఆ న్యూరాన్స్ మీద గ్యాప్ ఉంటుంది. ద థియరీ ఈజ్ ఎ లాంగ్ లాంగ్ థియరీ, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. అంతేత ఎలక్ట్రికల్ ఇంపల్స్ గురించి నీకు ఎప్పుడైతే కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిందో, యువర్ అన్నమయ కోశ ఈజ్ అండర్ కంప్లీట్ కంట్రోల్. ఖచ్చితంగా కంప్లీట్ కంట్రోల్లో ఉంది. మీరు ఏ ఆర్గన్ కావాలంటే ఆ ఆర్గన్ తీసేయగలరు, మీరు ఏ ఆర్గన్ కావాలంటే ఆ ఆర్గన్ని మీరు పెట్టేయగలరు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఆ ప్రాణ, ఆ లైఫ్, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ థాట్ గివ్స్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రాణమయ కోశం యొక్క శక్తి లేకపోతే థాట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. థాట్ ఈజ్ ప్రాణ. అది నేచర్ ఇవల్యూషన్ కంప్లీట్ చేసేసింది. అంచేత ఫిజికల్ బాడీలో మార్పు రాదు, మీ యొక్క నర్వస్ ఇంపల్సెస్ ప్రాణమయ కోశంలో మార్పు రాదు. ఇట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. దానికి అరవిందో ఇచ్చేటటువంటి ప్రూఫ్ ఏంటి అంటే ఐతరీయ ఉపనిషత్తులో ఈ ప్రూఫ్ ఇవ్వబడుతుంది. ఈ సోల్ ఇవాల్వింగ్ లైఫ్ వాంట్స్ ఎ బాడీ. అప్పుడు రెండు రూపాలు చూపిస్తుంది నేచర్. ఒకటి ఆవు, రెండోది గుర్రము. ఆవు యొక్క శరీరంలోకి నేను వెళ్ళను అంటుంది లైఫ్. గుర్రం యొక్క శరీరంలో కూడా లైఫ్ వెళ్ళను అంటుంది. అప్పుడు ఈ హ్యూమన్ బాడీని చూపిస్తే, మనం ఇప్పుడున్నటువంటి బాడీని చూపిస్తే, దిస్ ఈజ్ గుడ్, ఇందులోకి నేను వెళ్తాను అంటుంది. అంటే ఈ పాయింట్ దేనికి చెప్తున్నాను అర్థమైంది కదా. త్రీ స్టెప్స్ ఇన్ నేచర్. ఎప్పుడు త్రీ స్టెప్సే?
ఫినిష్డ్ ఇవల్యూషన్, ఇవల్యూషన్ ఇన్ ప్రాసెస్, ఫ్యూచర్ ఇవల్యూషన్. అందులో రెండు ఇవల్యూషన్స్ పూర్తయిపోయాయి. ఒకటేంటి ఆవు, రెండోదేంటి గుర్రము. కృష్ణుడు వెనకాతల ఆవుని పెడతాం మనం, దత్తాత్రేయుడు వెనకాతల ఆవు ఉంటుంది. ఉపనిషత్తులో వెరీ పిక్యులర్ స్టోరీ వస్తుంది. ఒకటి, ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తాడు. శిష్యుడు వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటాడు. అంటే అదేం లేదు, నువ్వేం చేస్తే ఈ 100 ఆవులు 200 ఆవులు తీసుకెళ్ళి పోషించు, అడవిలోకి తీసుకెళ్ళు, ఇవి 1000 ఆవులు అయ్యాక తీసుకురా, నీకు నేను జ్ఞానోపదేశం చేస్తాను అంటాడు. సరే 1000 ఆవులు అయిపోతాయి, అవి 1000 ఆవులు అయిపోతాయి, వీడికి కౌంటింగ్ రాదుగా. అంచేత ఆవులు మందలో ఉన్నటువంటి ఒక లీడర్ వచ్చి, మేము 1000 మందిని అయిపోయాము, ఇంకా గురువు దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది. గురువు దగ్గరికి తీసుకెళ్ళు అన్నాక 3 చోట్ల ఆగుతారు వాళ్ళు. మజిలీలు గురువు గారి ఆశ్రమంలోకి రావడానికి 3 చోట్ల వాడికి 3 ఉపదేశాలు ఇవ్వబడతాయి. తర్వాత గురువు దగ్గరికి వచ్చాక నీకు ఆల్రెడీ బ్రహ్మజ్ఞానం వచ్చేసింది కదా, ఇంకా ఓన్లీ ఫినామినల్గా అరవిందో కూడా ఆ మాట చెప్తాడు.
ఫిజికల్ గురువు మస్ట్ బి గే కమ్స్ టు కన్ఫర్మ్ దట్ యు హావ్ ఎవాల్వ్డ్ కన్ఫర్మ్ చేస్తాడు. పాయింట్ అర్థమో కొందా, నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు, ఆవు అనేటటువంటిది స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ బాడీ. గో అసలు భారతదేశ స్వాతంత్రంలో గోరక్ష అనేటటువంటిది వెరీ డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత కానీ పాస్ట్ వల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవక్కర్లేదు కనుక, ఆవు గుర్రము ఎలా మనకి ఉపయోగపడతాయి అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఇది నవ్వు శక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు హార్స్ పవర్ అనే అంటావు. ఇంత సైన్స్ డెవలప్ అయిపోయినా మీ ఇంజన్ యొక్క పవర్ ఎంత అంటే హార్స్ పవర్ లో చెప్తాను. ప్రాణమయ క్వశ్చన్ హార్స్ పవర్, అన్నమయ క్వశ్చన్ ఆవు. అంటే ఇవల్యూషన్ కంప్లీట్ అయిపోయినటువంటి 2 యానిమల్ లైఫ్, ఒకటి కౌ అన్నమయ క్వశ్చన్కి, ప్రాణమయ క్వశ్చన్కి నర్వస్ ఇంపల్స్ ఏంటి గుర్రము. ఇది 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఇఫ్ దెన్ దిస్ ఇన్ఫీరియర్ అనే పారాగ్రాఫ్ వదిలేయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈక్వల్లీ ద వైటల్ అండ్ నర్వస్ ఎనర్జీ వదిలేద్దాం. పారాగ్రాఫ్ నెక్స్ట్ ఇఫ్ ద బాడీ లైఫ్ ఈజ్ వాట్, ఆ పారాగ్రాఫ్ కూడా వదిలేసి ఇఫ్ ది బాడీ లైఫ్ ఈజ్ వాట్ నేచర్ హెస్ ఫర్మ్లీ ఇవాల్వ్ ఫర్ అస్ యాజ్ హెర్ బేస్ అండ్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఆ పారాగ్రాఫ్ దొరికిందా అందరికి? ఇప్పుడు అది చదువుతున్నాను చూడండి. ఇఫ్ ద బాడీ లైఫ్ ఇస్ వాట్ నేచర్ హెస్ ఫర్మ్లీ ఇవాల్వ్ ఫర్ అస్ యాజ్ హెర్ బేస్ అండ్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈజ్ అవర్ మెంటల్ లైఫ్ దట్ ఈజ్ ఇవాల్వింగ్ హెస్ ఇమీడియట్ నెక్స్ట్ ఎలిమెంట్ సుపీరియర్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఏ ఇవల్యూషన్ జరుగుతుంది? మెంటల్ లైఫ్ యొక్క ఇవల్యూషన్ జరుగుతుంది. అరవింద ఏం చెప్తున్నాడు అంటే, అవుట్ ఆఫ్ 5 ముగ్గురు మెంటల్ ఇవల్యూషన్ కూడా పూర్తి చేసేసుకున్నారు. అంతే ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? సూపర్ మెంటల్ డిఫెంట్కి రెడీ అవ్వాలి. ఆ విధంగా అవర్ గ్రూప్ ఆఫ్ అరవింద సొసైటీ మస్ట్ బి ద 4 రన్నర్స్. 4 రన్నర్స్ ఆఫ్ వాట్? మనోమయ కోశ ఇవల్యూషన్ పూర్తి అయిపోయాక విజ్ఞానమయ కోశ యొక్క రిజల్ట్స్ మనకి రావాలి. అది మనం మర్చిపోతున్నాం. ఇందుకు మనం అరవింద దగ్గరికి వెళ్ళాము, మదర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే ఇప్పుడు ఫినిషవర్ ఇవల్యూషన్. ఆ ఇవల్యూషన్ ఈ లైఫ్ టైంలో గ్యారంటీగా మీరు పూర్తి చేసేసుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ మీకు అర్థమవుతాయి. ఇంకేతంటే యువర్ మెంటల్ ఇవల్యూషన్ ఈజ్ ఓవర్. అందుకని ఏం చెప్తాడు, సుప్రీం సరెండర్ అంటాడు, ఆ మాట వాడతాడు అరవిందో. మైండ్ ఇవల్యూషన్ అయిపోయింది, నవ్ యువర్ మైండ్ కెన్ లెర్న్ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ టు లెర్న్. మైండ్ అంటే నాలెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ కదా. దట్ ఈజ్ మైండ్. మైండ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నాలెడ్జ్. ఇప్పుడు ఉన్నటువంటి మీ మనస్సు ద్వారా మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోగలరు. ఫ్రెంచ్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, జర్మన్ భాష నేర్చుకోవాలో నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకుంటారో నేర్చుకోండి, మీ ఇష్టం. యువర్ మైండ్ ఈజ్ ఏబుల్ టు గ్రాస్ప్ ఎనీ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైనింగ్ ఇచ్చుకోవటానికి టైం పడుతుంది, అది వేరే విషయం. అంచేత అరవిందో చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే, దోస్ హూ ఆర్ రెడీ టు ఫాలో హిస్ ఇంటిగ్రల్ సిస్టమ్, ఇవల్యూషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో ఓవర్. అయిపోయింది కానీ అయిందని మనం గుర్తించటంలే. ఇంకేత ఇంకా సో మెనీ లైఫ్ టైమ్స్ లో దెర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూస్ మైండ్ ఈజ్ యాక్టివ్ ఇవాల్వ్. యాక్టివ్ ఇవాల్వ్ అనే మాట వాడే చాలా జాగ్రత్తగా గుర్తించండి. అరవిందో వాడిన మాట యాక్టివ్ ఇవాల్వ్ అంటే అసలు మనసు లేదు వాళ్ళకి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ముఖ్యంగా ఈ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళకి, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ మైండ్, ఇట్ ఈస్ డిజైర్. డిజైర్ అంటే వాళ్ళు అంటే ఆహార నిద్ర భయ మైథునంత ఉన్నటువంటి కాన్సెప్ట్స్ లో యాక్చువల్ గా మైండ్ అక్కడ ఫంక్షన్ చేయటమే. ఇట్ ఈస్ ద వైటల్, ద డిజైర్ బాడీ విచ్ ఇస్ ఫంక్షనింగ్, ద ప్రాణ విచ్ ఇస్ ఫంక్షనింగ్. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం. మోడర్న్ సొసైటీ, మోడర్న్ ఎడ్యుకేటర్స్, మోడర్న్ లీడర్స్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మైండ్ ఈజ్ ఇవాల్వింగ్ ఇస్ అ ఫ్యాక్ట్, బట్ ఆల్ మైండ్స్ ఆర్ నాట్ ఇవాల్వింగ్ ఇట్ ద సేమ్ రేట్. పంచతుందా అంతేక ఈ ఇంటిగ్రల్ యోగా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన మైండ్ ఎవల్యూషన్ పూర్తి అయిపోయిందా లేదా అన్న క్వశ్చన్ వేసుకోవాలి. ఏంటి ఆన్సర్ రావాలి? అవర్ మెంటల్ ఎవల్యూషన్, మనోమయ కోశ ఇస్ ఫినిష్డ్. ఎలా చెప్పగలం అది? బికాజ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ క్లాస్. ఇంటర్మీడియట్ క్లాస్ లో వాడికి అడ్మిషన్ వచ్చేసి వాడు ఇంటర్మీడియట్ క్లాస్ లో కూర్చున్నాక మాస్టర్ నాకు ఈ క్లాస్ లో కూర్చునే అర్హత ఉందా అని అడిగారు అనుకోండి, ఏమంటామండి? అలాగే అరవిందో సొసైటీ మెంబర్ అయ్యాక మా మెంటల్ ఎవల్యూషన్ ఇంకా అయిందా లేదా అని అడిగారు అనుకోండి, అన్ఫార్చునేట్. ఇంకేత ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయో గుర్తుంచుకోండి. ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళ మెంటల్ ఎవల్యూషన్ పూర్తి అయిపోయింది అది గుర్తుంచుకోండి. నాట్ ఓన్లీ అరవిందో, అరవిందో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెంటల్ ఎవల్యూషన్ లో ఉన్న ఫైనల్ స్టేజ్ కూడా వచ్చేసింది సమాధి. ఇది మీరు యాక్సెప్ట్ చేసి దానికి తగినట్టు బిహేవ్ చేయాలి. మనం అలా బిహేవ్ చేయటమే, వీఆర్ స్టిల్ సాధన, నేను సాధన చేస్తాను, ఏం సాధన చేస్తాను, నువ్వు అవసరం లేదంటున్నాడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయబాక నోరు మూసు కూర్చుని లెట్ ద సిక్స్టర్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫిజికల్ బాడీ. ఇంకొక మనోమయ కోసం కూడా ఇవన్నీ పూర్తి అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఉన్నటువంటి రెండు కోశాల గురించి చెప్తారు. ఆ రెండు కోశాల గురించి పేజీ నెంబర్ 16 లో చూడండి. But what then constitutes this higher or highest existence to which our evolution is tending? But what then constitutes this higher or highest existence to which our evolution is tending? The problem is that the yoga means evolution. In order to answer the question, we have to deal with a class of supreme experiences, a class of unusual consequences, unusual conceptions, which it is difficult to represent accurately in any other language than the ancient Sanskrit tongue, in which alone they have been to some extent systematized. ఇంకా ఎప్పుడైతే మనము ఇంటిగ్రల్ యోగాకి వస్తామో ఇంకా ఖచ్చితంగా మనం సాంస్కృతిక వర్డ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ సాంస్కృతిక వర్డ్స్ కి ఉన్నటువంటి కన్నటేషన్ మిగతా ఏ లాంగ్వేజ్ లో ఏ వర్డ్ కి కూడా ఆ మీనింగ్ లేదు. అందుకనే మనం ముఖ్యంగా మనం ఇండియన్స్ కనుక వైటల్ బాడీ ఫుడ్ షీట్ అని వాడద్దు. ఏమని చెప్పుకుందాం మనం? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము అని చెప్పుకుందాం. అన్నమయ కోశము సూర్యకిరణాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణమయ కోశము ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. రైట్, మనస్సు కూడా ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది అన్నది ప్రస్తుతం యూ టీక్ ఇట్ లెటర్ హీజల్ కన్ఫర్మేషన్. The only approximate terms in English language have other associations and their use may lead to many Indian serious inaccuracies. The terminology of yoga recognizes besides the status of our physical and vital being, termed the gross body, and doubly composed of sushruta and vital vital. The gross body means sthula shariramu antamano. Gross body in English is chedana. యాక్చువల్ గా మన భాషలో ఏం చెప్పుకోవాలి, స్థూల శరీరము అని చెప్పుకుందాం. ఈ స్థూల శరీరంలో రెండు శరీరాలు ఉన్నాయి, అందమైన శరీరము ప్రాణమైన శరీరము. దాన్ని మనం శరీరం అనకుండా కోశాలు అంటాం, వెహికల్స్ అంటాం. ఇంకొక అందమయ కోశము, ప్రాణమయ కోశము, ఈ రెండింటినీ కలిపి మన ఇంటగ్రల్ యోగాలో ఏమని మనం వాడుకోవాలి, స్థూల శరీరము అని వాడుకోవాలి. ఇంకొక స్థూల శరీరము అనే మాట మనం వాడుకున్నప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నాం, అన్నమయ కోశము ప్రాణమయ కోశము, హూజ్ ఇవల్యూషన్ ఈజ్ కంప్లీటెడ్. అంతే అన్నమయ కోశానికి సంబంధించిన సాధనలు కానీ ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి సాధనలు మనకి అక్కర్లేదు, ఎందుకంటే వాటిని సాధించేశాము. క్లియర్, ఇవల్యూషన్లో మీరు చేసేటటువంటి సాధనలు ఏవైనా మనం చేస్తూ ఉంటే ఆ సాధనలు ముఖ్యంగా అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి సంబంధించినవి ఉంటే ఆ సాధనలు ఇంటిగ్రల్ యోగా చేసేటటువంటి వాడికి అక్కర్లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే యోగా ఈజ్ ఇవల్యూషన్, స్థూల శరీరం యొక్క ఇవల్యూషన్ పూర్తయిపోయింది. స్థూల శరీరం యొక్క ఇవల్యూషన్ అంటే అర్థం ఏమిటి, అన్నమయ కోశము ప్రాణమయ కోశం అయితే ఇవల్యూషన్ పూర్తయిపోయింది. నేచర్ హస్ కంప్లీటెడ్ ఇట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. మానవ శరీరం ఎప్పుడు చిన్న ఒకసారి కంప్లీట్ అయిపోయింది కనుక డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటున్నాడు. బిసైడ్స్ ద స్టేటస్ ఆఫ్ అవర్ మెంటల్ బీయింగ్ టర్న్ ద సటిల్ బాడీ అండ్ సింగిలీ కంపోజ్ ఆఫ్ ఎ మైండ్ సీత మెంటల్ బీయింగ్. స్థల శరీరం ఏంటంటే సటిల్ బాడీ అంటే ఏంటి, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో దేర్ ఈజ్ ఓన్లీ వన్ బాడీ, ఏంటది, మనోమయ కోశము. కానీ యాక్చువల్ గా 3-in-1 అది. అంటే మెంటల్ బాడీలో మన లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి సమ్ పార్ట్ ఆఫ్ ద మనోమయ కోశ హ్యాస్ బీన్ ఇవాల్వ్డ్, సమ్ పార్ట్ ఆఫ్ ద మనోమయ కోశ ఈజ్ బీయింగ్ ఇవాల్వ్డ్, సమ్ పార్ట్ ఆఫ్ ద మనోమయ కోశ హ్యాస్ టు బి ఇవాల్వ్డ్. అంటే ఇట్ ఈస్ కంపోజిట్ సింగిల్. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ శరీరము అనేటువంటి మాట మనం వాడుతున్నప్పుడు మనోమయ కోశం గురించి మాట్లాడతాం. కానీ ఆ మనోమయ కోశం మూడు లెవెల్స్ లో ఉంది. ఎంత మూడు లెవెల్స్? ఫస్ట్ ఇస్ ఫినిష్డ్ ఇవల్యూషన్ ఆఫ్ మనోమయ కోశ, ఫినిష్డ్ పార్ట్ అన్నాం. నెక్స్ట్ ఏంటి, ద ప్రోసెస్ ఆఫ్ ఇవల్యూషన్ టు విచ్ ఇట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు. దాని తర్వాత ఏంటి, టు బి ఇవాల్వ్డ్. దీనికి మూడు వేదాంతిక భాషలో మూడు మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఆగామి కర్మ టు బి ఇవాల్వ్డ్, సంచిత కర్మ దట్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇవాల్వ్డ్, ప్రారంభ కర్మ విచ్ ఈస్ బీన్ ఇవాల్వ్డ్. ఇంతట ఈ నామెన్క్లేచర్ చాలా క్లియర్ గా మనం వాడుకోవాలి. సైన్స్ లాగా హతహజర్డ్గా వాడకండి. సంచిత కర్మ ఇవల్యూషన్ యోగ, సంచితం. ప్రారంభ కర్మ ప్రారంభం అండి, ఇది ప్రోసెస్. ఆగామి కర్మ టు బి ఇవాల్వ్. ఈ మూడు కలిపి ఏమవుతుంది, సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటాం మనం. అంటే స్థూల శరీరము అన్నమయ ప్రాణమయ కోశాలు, సూక్ష్మ శరీరము మనోమయ కోశము. కానీ మనోమయ కోశము 3 లెవెల్స్ లో మనం గుర్తుంచుకోవాలి. అంతేత మనము ఈ సాధన చేస్తున్నప్పుడు దట్ ఈస్ వేర్ వీ నీడ్ ఎ గురు. ఎంత సంచిత కర్మ ఉన్నదో, అంటే ఎంత ఇవల్యూషన్ పూర్తయిపోయిందో చెప్పగలగాలి. రెండోది ఏంటి, ఈ పర్టికులర్ దేశకాల పరిస్థితుల్లో ఈ శరీరం దాల్చినటువంటి నువ్వు ఏ ప్రారంభ కర్మ పూర్తి చేసుకోవాలి, ఏ ఇవల్యూషన్ పూర్తి చేసుకోవాలో నీకు తెలియదు. అది తెలిసినా సరిపోదు, తర్వాత ఏం తెలియదు, టు బి ఇవాల్వ్డ్ ఏంటో నీకు తెలియదు. కానీ అరవిందో చెప్పే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మెంటల్ లెవెల్లో యూ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్టర్నల్ గురు. మీ హార్ట్ సెంటర్లో ఉన్నటువంటి గురువు నువ్వు ఆనెస్ట్గా అనలైజ్ చేసుకుంటే వచ్చిన పెద్ద గుణం ఏంటంటే, మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం మనకి చాలా కన్సిస్టెన్సీ చేసుకుంటాం. కన్సిస్టెన్సీ ఉంచుకోకుండా జాగ్రత్తగా ఇంకోటి అనలైజ్ చేసుకున్నట్టే మన మనసును అనలైజ్ చేసుకుంటే మన సంచిత ప్రారంభ ఆగామి కర్మలు మనకి అర్థమైపోతాయి. అంటే ఏంటి, సంచిత అంటే అవర్ పాస్ట్ బర్త్, ప్రారంభ అంటే ద నెట్ రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ బర్త్, ఆ బర్త్ దానివల్ల కదా ఇక్కడ కూర్చో. ఆగామి కర్మ ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటావో దాన్ని బట్టి నీ ఫ్యూచర్ డిక్టేట్ అవుతుంది. అది నటదేవ్ అండ్ అరవిందో వెరీ వెరీ స్పెషలీ కాంట్రిబ్యూషన్. నో అదర్ గురు హెస్ టోల్డ్ అబౌట్ ఇట్ ఇన్ సచ్ ఎ క్లియర్ టెర్మినాలజీ. అంటే నేను ఆగామి పుస్తకంలో చెప్పబడినటువంటిది ముందే ఆంటిసిపేట్ చేసి మీకు చూపిస్తున్నాను నేను. ఇదంతా కూడా ఈ పుస్తకంలో చాలా క్లియర్గా డిస్కస్ చేసేది. అందుకోసమే నేను చదివి మీ చేతి చదివించి చెప్పాలంటే అవదు. కనుక ఇవాళ ఏంటి అంటే ఆగామి కర్మ చెప్పానమాట, రేపు ప్రారంభ కర్మ చేద్దాం. వర్డ్స్ టెర్మినాలజీ అర్థమవుతుంది కదా మీకు. ఎ థర్డ్ సుప్రీమ్ అండ్ డివైన్ స్టేటస్ ఆఫ్ సూప్రా మెంటల్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ ద కాజల్ బాడీ అండ్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫోర్ కన్స్టిట్యూటివ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ దోస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బ్లిస్. అంటే టు బి ఇవాల్వ్డ్ ఏంటి దాన్ని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అబౌట్ మైండ్ సూప్రా మెంటల్. ఏంటో సూప్రా మెంటల్కి మన హిందూ యోగిక్ టెర్మినాలజీలో విజ్ఞానమే కోస ఆనందమే కోస దే హ్యావ్ టు బి ఇవాల్వ్డ్. విచ్ ఈస్ బీయింగ్ ఇవాల్వ్డ్ ఈజ్ మనమే కోస, విచ్ ఈజ్ ఆల్రెడీ ఇవాల్వ్డ్ ఈజ్ అన్నమయ అండ్ ప్రాణమయ. అంటే సింపుల్ గా మూడే మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే కట్టే కొట్టే తెచ్చే అనేలాగా స్థూల శరీరము ఇవల్యూషన్ ఓవర్, సూక్ష శరీరము ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఇవాల్వ్, కారణ శరీరము కాజల్ బాడీ అంటే విజ్ఞానమే కోస ఆనందమే కోస యాక్టివ్ బి ఇవాల్వ్. దిస్ ఈజ్ ఇన్ జస్ట్ ద సింథసిస్ ఆఫ్ యోగా. మూడు మనం కలుపుకోవాలి. విచ్ ఈజ్ ఆల్రెడీ ఇవాల్వ్డ్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ ఇవల్యూషన్ ఆఫ్ ద పాస్ట్ మనమే కోస అండ్ ఫ్యూచర్ విజ్ఞానమయ ఆనందమే కోస. రైట్, ఇక్కడ వి స్టాప్. పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహిమహేశాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః ఋతువిం తస్య కాలిని దేశోయం శోభయంతు బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అశతో సత్యమయ తమసో జ్యోతిర్గమయ మృత్యోర్వామృతం గమయ సాధమ్మ ప్రార్థన. కష్ట జాగ్రత్తగా దాని వెనకాల ఉన్నటువంటి భావం అర్థం చేసుకోండి. మనమే కోసే ఇవాల్వ్మెంట్స్ లో మూడు లెవెల్స్ ఉన్నాయి. అశతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ మనోమయ కోశానికి సంబంధించినటువంటి సాధన. ఇంటిగ్రేట్ యోగాలు ఇంకో రెండు కలిపే స్వార్థమ్మ పరమార్థంగమయ. అవ్యవస్థామ్మ సువ్యవస్థాంబమయ, దట్ ఈస్ విజ్ఞానమయ క్వశ్చన్. విజ్ఞానమయ క్వశ్చన్లో నువ్వు ఏది చేసినా కూడా పబ్లిక్ ఉపయోగపడుతుంది. సైంటిస్ట్ విజ్ఞానంలో ఏదైనా ఒకటి కనిపించేది అనుకో, అవి ఉపయోగపడుతుందని అందరికీ తెలియదు. స్వార్థమ్మ పరమార్థంబమయ, కానీ అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అందరికీ? అవ్యవస్థగా ఉన్నటువంటి నేచర్ లో ఉన్నటువంటి పదార్థాలను ఒక సువ్యవస్థగా నువ్వు ఆర్గనైజ్ చేసి ఒక మెషిన్ గా అందజేస్తావు. అంతేత విజ్ఞానమే కోసే డెవలప్మెంట్ కి ఈ సాంస్క్రిట్ వర్డ్స్ ఉపయోగపడతాయి. అది కాక మన మైండ్ ఎలా ఉండాలి, ఇప్పుడున్నటువంటి సొసైటీని మార్చడానికి ఒక మంచి పరిపాలన వ్యవస్థ ఉండాలి, మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, వృద్ధి సస్యశానంగా ఉండాలి. అంతకంటే ఏంటి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు, చివరికి వీళ్ళందరూ ఎలా ఉండాలి, 100 ఏళ్ళు హాయిగా జీవించాలి అనేటటువంటి ద పవర్ ఆఫ్ థాట్ మనమే కొంచెం ఉపయోగించుకునేటటువంటి ఒక టెక్నిక్ మనం ఉపయోగించుకుంటున్నాం. జై గురు.